జ్ఞానం ఆత్మగమ్యమే. ఒక భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, మీ సన్నిధిలో ఉండాలన్నది, నాకు మీ ప్రజెన్స్ లో ఉండాలన్నది, అంటే ఉద్యోగానికి రాజీనామా చేసే సంకల్పం నాకుంది అని ఒక భక్తుడు, ఒక ఉద్యోగం చేసే భక్తుడు భగవాన్ ప్రశ్న ఇచ్చాడు. భగవాన్ ఎప్పుడు నీతోనే ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు. భగవాన్ అంటే శరీరం కాదు, ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు. ఈ శరీరంలో కాదు, రాబోయే శరీరంలో కూడా మన హృదయంలోనే ఉంటాడు. ఈశ్వరుడు మన హృదయంలో ప్రతిష్ట అవ్వకుండా శరీరం రాదు, శరీరం రాదు, హ్యూమన్ బాడీ రాదు, ఏ బాడీ కూడా రాదు. ఒక శరీరం అక్కడ మనకు కనిపిస్తామంటే అక్కడ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. అయితే మనకు కనిపిస్తున్నాడంటే జ్ఞాననేత్రం ఉంటే కనిపిస్తాడు, జ్ఞాననేత్రం లేని వాడు కనపడదు. విశ్వరూపం దర్శించినప్పుడు కూడా ఈశ్వరుడు ఏమన్నాంటే, ఈ మాంసనేత్రాలతోటి మనం చూడలేము, ఇది జ్ఞాననేత్రం అంతా సాధిస్తాను, ఆ జ్ఞాననేత్రంతో చూడగల కానీ నా స్వరూపాన్ని ఈ మాంసంతో తయారు చేసినటువంటి నేత్రాలతోటి మనం చూడలేమని పరమాత్మని గీతలో చెప్తాడు. అయితే మనందరం గురువృష్టి ఏంటంటే, ఎక్కడో దేవుడు ఉన్నాడంటే మనకు నమ్మకం కలుగుతుంది, మనకి వేరుగా ఉన్న దేవుడు ఉన్నాడంటే నమ్మకం కలుగుతుంది, మన హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఉన్నాడంటే మనకు నమ్మకం కలగదు. మనం దురదృష్టం, నీ కూడా ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీ ఎరుకల లోపల అంతటా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు నీ హృదయంలో ఉన్నాడు. భగవాన్ అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు. గురువు అంటే శరీరం అయితే శరీరం మరణించినప్పుడు గురువుతో కూడా సంబంధం చెందిపోతుంది. గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆత్మ, గురువు అంటే బ్రహ్మము. ప్రతి జన్మలో కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాడు గురువు. ఈ మనస్సు కొంచెం తక్కువకు వచ్చినప్పుడు, పరిణితికి వచ్చినప్పుడు, కొంచెం బుద్ధి పెరిగినప్పుడు ఆ టైం చూసుకుని ఆయన కాళ్ళు చేతులు చదువుకొచ్చి మీకు బోధిస్తాడు. అంటే మన అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు, పరిమితి లేనప్పుడు, డిజర్వ్ కానప్పుడు, బుద్ధిలో శుద్ధి లేనప్పుడు మీరు భగవద్గీత కోర్సాలు చదవడానికి అర్థం కాదు. ఏదైనా గౌరవం ఉండాలి, ఈశ్వరం మీద గౌరవం ఉండాలి, శాస్త్రం మీద గౌరవం ఉండాలి, గురుభక్తి ఉండాలి, ఈశ్వర భక్తి ఉండాలి, శాస్త్ర భక్తి ఉండాలి, ఇన్ని రకాల ఉంటేనే కానీ ఆ శాస్త్రం దాని మొదలైనప్పుడు మనుషులు మన ఎదురుగుండా కనిపిస్తున్నప్పటికీ అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు, మన శరీరాలు దగ్గరగా ఉన్న అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు, అవగాహన చేసుకునే శక్తి లేనప్పుడు, అంతర్దృష్టి లేనప్పుడు మనసులు దూరంగా ఉంటాయి. శరీరాలు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉండటం మంచిది. శరీరాలు దగ్గరగా ఉండి మనసులు దూరంగా ఉండటం కంటే మనసులు దగ్గరగా ఉండి శరీరాలు దూరంగా ఉండటం మంచిది. ఆ చైతన్య స్థాయిలో తేడా వచ్చినప్పుడు ఒక మనిషి చెప్పింది ఇంకో మనిషికి అర్థం కాదు. మీరందరూ సాధన అంత బాగా చేయటం లేదు, ఏదో కొంతవరకు మీరు చేస్తున్నారు. నా ఉద్దేశం మీరు టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటున్నారు. మీ టైం మీరు పాడు చేసుకుంటున్నారు, నా టైం పాడు చేస్తున్నారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భగవంతుడు ఏమన్నాడంటే నేను కాలరూపంలో ఉన్నానని చెప్పాడు. అంటే ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ కాలం పోతే మళ్ళీ సంపాదించుకోవటం. 80 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు మళ్ళీ 60 సంవత్సరాలకి వెనక్కి రావాలంటే రావాలి. ఓ 10 రూపాయలు పోతే మళ్ళీ 10 రూపాయలు సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు. భగవంతుడు ఏమన్నాడంటే నేను ధనం రూపంలో ఉన్నానని చెప్పలేదు, కాలం రూపంలో ఉన్నానని చెప్పాడు. అంటే మీరు శ్రద్ధగా సాధన చేసుకోవాలి, ఎందుకంటే మీరు శ్రద్ధగా సాధన చేసుకోవాలి, మీటింగ్లకు రావచ్చు. అదే ఎందుకంటే పని ఉంటే పని నుంచి పెట్టి రాకూడదు, పని కూడా తీరు. నా గమనించి నేను నోడుతోడి కంటే పనితో ఎక్కువ ఆరాధిస్తే ఆ నిర్గ్రహణాన్ని తొందరగా పాతుకోవచ్చు. ఈ కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు, నా కాలాన్ని మీరు పాడు చేయదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత సాధన చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ శరీరం రావాలి ఎక్కడ చోట, మనకు ఎదట్లో సాధన ఏం చేస్తాం? మెదట్లో సాధన చేయాలి, పగలే చేయాలి, జాగ్రత్త అవస్థలోనే చేయాలి. జాగ్రత్త అవస్థలోనే జాగ్రత్తగా ఉండాలి. మెదట్లో మనకి దేహం గురించి తెలియదు, మనసు గురించి తెలియదు. మనం ఏదైతే కాదో దాని గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. దేహానికి రోగం వస్తే ఆలోచన, మనసుకు దండి వస్తే, మనసుకు దుఃఖం వస్తే, మనసుకు టెన్షన్ వస్తే దాని గురించి ఆలోచన. మనం మనస్సు కాదు దేహం కాదు, దండ మనస్సుకు వస్తుంది, రోగం శరీరానికి వస్తుంది. ఎంకేదు మనసులో ఉన్న దండ గురించి, దేహంలో ఉన్న రోగం గురించి ఆలోచిస్తారు, కానీ లోపల ఉన్న పరమేశ్వరుడు చింతన దీవుడికి ఉండదు. ఇది దురదృష్టం. అది మాయనండి, అజ్ఞానం అనండి, అవిద్యనండి, లేకపోతే క్షోభనండి, ఏదనండి, లేకపోతే అది బుద్ధి పరిమితికి రాలేదనండి. ఎంతవరకు మనం ఏంటంటే దేహం గురించి ఆరోపిస్తాం, మనసు గురించి ఆరోపిస్తాం. నిజంగా మనకి దేహం లేదా ఉండదు, మనసు కూడా ఉండదు. ఎంచుకో మనం ఎంచుకొచ్చేస్తాయి కాబట్టి. ఇంకా ఉదయం రూపంలో సాయంత్రం పడుతున్న వరకు ఆ దేహం కూడా మనసు కూడా ఇంకా వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అలా పెరుగుతుంది అని మీరు టైం సాల్వ్ చేసుకోవచ్చు. మనం టైం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇది మనీ ఇది లాస్ట్, మనీ మీకు లాస్ట్. డబ్బు పోతే మనకి ఏం కదా పోయినట్టు కాదు. సరే ఇది హెల్త్ ఇది లాస్ట్, సంథింగ్ ఇది లాస్ట్. మీ శరీరం ఆరోగ్యం కనుక కొంత పోతే ఏదో కొంత పోయినట్టు. అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మన ఆధ్యాత్మిక పురోగతికి సహకరిస్తాయి. అంటే ఆహారం విషయంలో బుద్ధి జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధి వల్ల బుద్ధికి శుద్ధి కలుగుతుంది. అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా అంటే శరీరం మన కంట్రోల్లో ఉంటుంది, మనస్సు మనం కంట్రోల్లో ఉంటుంది. శరీరం మనస్సు మనం కాకపోయినా ఆత్మజ్ఞానం సంపాదించడానికి శరీరం మనస్సు సహకరించాలి. మనం నడుస్తుంటే కాళ్ళు మనకు సహకరిస్తే నడవగలం, కానీ కాళ్ళు సహకరించకపోతే నడవలేదు. అదేవిధంగా సాధనకి ఈ శరీరంలో మనస్సు సహకరిస్తే మనం సాధన చేయగలం, కానీ లేకపోతే సాధన చేయగలం. జ్ఞానం సంపాదించడానికి, జ్ఞాన సముపార్జనకి చాలా కష్టపడి శ్రమ చేసి ఏం చేయాలి. ఇప్పుడు వేళ ఊహిస్తే వాటిలో కోతకు వస్తుంది. భౌతికంగా మీరు ఏ పని చేసినప్పటికీ తొందరగా 6 నెలల సంవత్సరంలో ఫలితానికి రావచ్చు. కానీ మోక్షం అంత తేలిక కాదు. అనేక జన్మల సుకృతం వల్ల కానీ మోక్షం రాదని పరమాత్మ చెప్తారు. అనేక జన్మలు మీరు నిష్కామ కర్మ చేస్తే మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అనేక జన్మలు మీరు ధ్యానం చేస్తే మీకు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత సహాయంతో చిత్తశుద్ధి సహాయంతో ఆ 2 గంటల సహాయంతో మీరు మోక్షాన్ని పొందాలి. కానీ అనేక జన్మలతో మీరు సంపాదించిన పుణ్యాన్ని బట్టి మీకు మోక్షం వస్తుంది. కానీ భౌతికమైన ఫలితాలు వచ్చినటువంటి వేగంగా శీఘ్రంగా రావు, కొంతకాలం పడుతుంది. మీరు మీరు ప్రయత్నం ఊపిగా చేయవలసి ఉంటుందని పరమాత్మ దూతలో చెప్తారు. అంటే ఇది ఎలా చూస్తాం, 6 నెలలు కోతకు వచ్చేస్తుంది. మీరు ఇవాళ సాధన మాట్లాడితే 6 నెలలు మోక్షం వచ్చేస్తుందని అనుకోకండి. భౌతికమైన ఫలితాలు యాగంగా వస్తుంది, కానీ మోక్షంలో ఈ చివరస్థితి, పరమస్థితి, అంతిమ స్థితి. అంటే అది వస్తే ఇక శరీరంలోకి మనం రావక్కర్లేదు, ఈ భూమి మీదకి రావక్కర్లేదు. శరీరం మరణించకముందు ఆ దేహం శరీరం అనుకుంటూ లోపల ఆత్మలోకంలో ఉన్న ఈశ్వరుని ఎవడైతే అనుభవ శరీరం చేసుకున్నాడో వాడు ఏమంటే శరీరం మరణించిన వెంటనే ఆత్మగా నిలబడిపోతాడు. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలగలేదు, వాడి అహంకారం, వాడి జీవుడు, వాడి అహంభావన, ఇంకా ఒక 12 రోజులు 15 రోజులు ఈ శరీరం పెట్టుకుంటున్న 20 రోజులు ఈ శరీరం పోయిందని తెలిసాక అప్పుడు ఇతర లోకాలకు ప్రయాణం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏంటంటే నీ దేహం ఏం బాధపడదు, శ్మశానంలో ఖాళీ చేస్తారు నీ దేహాన్ని. నీ దేహం అందరి దేహాన్ని శ్మశానంలో ఖాళీ చేస్తారు. కాలుస్తే బూడిదవుతాయి, కప్పెడితే మట్టి అవుతాయి. శరీరం గురించి మీరు ఆలోచించకండి, ఎవరెవరు కాలుస్తారని బూడి వెళ్ళిపోతుంది. కానీ నీకు గణించవలసినంత దేహ బుద్ధి, ఈ అహంకార బుద్ధి, ఆ జీవ బుద్ధి, అదే స్వర్గలోకం గెలుపుతుంది, అదే నరకంలో గెలుపుతుంది. ఇక్కడ మీరు మంచి పనులు చేశారనుకోండి, ఆ మంచి పనులు చేసినందుకు కానీ స్వర్గలోకంలో మీ అహంకారాన్ని సంతోషపడతారు, అదే స్వర్గం. అక్కడ మీకు జ్ఞానం ఏమి రాదు. స్వర్గంలో అహంకారాన్ని సంతృప్తిపరుస్తారు, ఈ నరకంలో అహంకారాన్ని పీడిస్తారు. మీరు ఇంటికి ఎందుకు చేస్తారని కాలాన్ని మీరు పాటు చేసుకోకండి. స్వర్గలోకంలో కూడా మీరు చేసిన మంచి పనులకు సన్మానం చేస్తారు, నరకలోకంలో మీరు చేసిన చరిత్రను పీడిస్తారు. కానీ జ్ఞానం బట్టి మీ భూమి ముందుగా సాధన చేసి ఈశ్వరుడిని ఆశ్రయించి నిరంతరం ఆత్మ గురించి శ్రవణం చేసి మననం చేసి ధ్యానం చేసి అందులో ఐక్యం కావాలి. కానీ శరీరం మరణించాక మనం వచ్చేది ఏమి లేదు, అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బ్రహ్మబోధ వాసుదేవస్వామి వారు చెప్తారు, బ్రహ్మబోధ ఆ బ్రహ్మలో ఐక్యం అవటానికి సిద్ధంగా ఉన్నవాడికి, ఆ ఎక్సైట్మెంట్ అంతా పోగు చేసుకున్న వాడికి, సిద్ధంగా ఉన్నవాడికి. చూడండి, రైలు వస్తాంటే మనం అన్ని బిల్డింగ్లు అన్ని సర్దిపెట్టుకుని రైలు కూర్చోడానికి సిద్ధంగా ఉంటాం. రైలు వచ్చేటప్పుడు సర్దుకో, ఆ రైలు వచ్చేటప్పుడు అన్ని సర్దుకుని రెడీగా ఉంటాం కంపార్ట్మెంట్ లో వెళ్ళిపోవటానికి. బ్రహ్మబోధ ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమాహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే ధరామాణాం. ఈ 14వ శ్లోకం బ్రహ్మబోధ ఆ బ్రహ్మలు ఐక్యం అయిన వాడికి, సిద్ధంగా ఉన్నవాడికి, అంటే అయి ఉన్నవాడికి, వాడికి ప్రసన్నాత్మ, ఎవరికైతే ప్రసన్నమైన ఆత్మ ఉందో స్థిరమైన బుద్ధి ఎవరికైతుందో, కొంతమంది స్థిరత్వం ఉండదు. ఆదివారం ఒకలాగా, సోమవారం ఎక్కడ, మంగళవారం ఒకలాగా ఉంటాడు. స్థిరత్వం ఉండదు, ఆ బుద్ధికి చేపలు చెప్పుకుంటుంది. ప్రసన్న ఆత్మ, మీ మనశ్శక్తి స్థిరంగా ఉంటే, శాంతిగా ఉంటే, బంధరహితంగా ఉంటే, మీ విషయరహితంగా కనుక ఉంటే, అంటే మీకు మీకు ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. విషయ జ్ఞానం తగ్గుతుంది. ఆత్మజ్ఞానం మీరు కనుక సంపాదించలేకపోతే విషయ జ్ఞానం తగ్గదు, విషయాలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి. నిర్విషయ స్థితి పొందాలంటే, నిరహంకార స్థితి పొందాలంటే, ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా మీకు ఆత్మజ్ఞానం వచ్చి తీరాలి. అంతకంటే ఇప్పుడు వెచ్చించడం లేదు. మానవుడికి దుఃఖం రావడానికి కారణం చదువుతోటి సంబంధం లేదు, ధనంతోటి సంబంధం లేదు. దానికి ఉంటే కారణం ఉండేది నమకారము అన్నారు స్వామి వారు. డబ్బు ఉండటం, డబ్బు లేకపోవడం, చదువు ఉండటం, చదువు లేకపోవడం తోడు సంబంధం ఉండేది. మీకు ఏ కారణంలో దుఃఖం వచ్చినప్పటికీ నమకారం ఉందని గుర్తుపెట్టుకోండి. మీ ఏక ప్రారంభంలో ధనం ఉంటే ధనం వస్తుంది, చదువు ఉంటే చదువు వస్తుంది, గౌరవం ఉంటే గౌరవం వస్తుంది. ఆ దేహ ప్రారంభానికి కూడా వస్తాయి. ఎవరైనా శారణాంతిక శిక్షాలు కాదు. ఇదంతా ఆత్మజ్ఞానం తోడు సంబంధం లేదు. ఈ శవణ ఎంత నిజమో, ఈ మనస్సు ఎంత నిజమో, నేను నేను జాతకం ఎంత నిజమో, కానీ కళ్ళ కనిపిస్తున్నటువంటి ఈ లోపం ఎంత నిజమో, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ స్టేటస్ కూడా అంతే లేదు. ఈ శక్తి ఈశ్వరుడు, మన కోరికి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడు. మనం అనుకోని ఈశ్వరుడు అనుకుంటే పని జరుగుతుంది. మనం అనుకోవటం లేదు, ఈశ్వరుడు అనుకోవటం లేదు అంటే ఆ పని జరగదు. అంటే జరిగేది ఈశ్వర సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంటే ఈశ్వరుడు జీవనం వారి వారి ప్రాధాన్యత గురించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగేసేది, జరగరాదు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగుని జరగదు. ఇది నిశ్చయం. ఈ వాక్యం కనుక నీకు అర్థమైతే ఇప్పుడే ఇక్కడే ఈ జిన్నుడు రమణక్షేత్రంలో ఉండడాన్ని నీ దుఃఖం నశిస్తుంది. మనం నోటితో చెప్పుకుంటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, కానీ అది మన హృదయానికి ముందుకు తాకలేదు. మన భగవద్గీత రోజు చదువుతాం, కానీ అందులో ఎన్ని శ్లోకాలు మన ముందుకు తాకని ఎన్ని మన భగవత పట్టుకున్నాయి. ఎంతమంది మన మనసుని ఎంతవరకు నోటికి దించుతాను. ఒక శ్లోకం చాలు భగవద్గీతలో, ఒక శ్లోకం చాలు మీరు బాగుపడతాను. ఎన్ని శ్లోకాలు అక్కర్లేదు, ఒక శ్లోకం చాలు మీరు బాగుపడతాను. ఇది నచ్చిన శ్లోకం ఒకటి తీసుకోండి, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని మననం చేయండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈశ్వరుడు అని స్వరూపాన్ని ఇస్తారు, అమలాంతాన్ని చేస్తారు. ఏదో ప్రారంభంలో మీకు ఏదైనా వచ్చిందంటే వస్తుంది, రాని కూడా రాదు. వచ్చిందంటే మనకి ఆది చేసినది వచ్చేస్తుంది, రాయడంటే మనం ఈ మన ఈశ్వరుని దినాన్ని చేసి మనం తెచ్చుకోలేము అని చెప్పి మన శివచ్చి నశించి ఒక నీ చేతులను ఏదైనా జారిపోతాను అనుకో, నువ్వు కన్నర పడకు. కన్నర పడితే నీ ప్రసన్నాత్మక దోహమైపోతావు. ఎటువంటి బుద్ధి నీకు ఆత్మజ్ఞానాన్ని పట్టిస్తుందో అటువంటి బుద్ధికి దోహమైపోతావు. ప్రసన్నాత్మ నశోచదు నకాంక్ష. అనేది నీకు ఏదైనా నష్టం వస్తే నువ్వు కన్నర పడకు. నువ్వు నీకు ఏదైనా ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. వచ్చినా కుంగిపోవటం, రాలేదైనా కుంగిపోవు. అది దేహయాత్ర. ఈ సంకల్పం మీద ఆధారపడలేదు. ఈ దేహం ఏ అనుభవాలు అయితే పొందాలో అంతకాలం నీ దేహం జీవుడితో ఉంటుంది. వాళ్ళకంటే అన్నం తింటూ, అన్నం తింటూ మొదటి ముద్ద పెట్టుకుని రెండో ముద్ద పెట్టుకోకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద తింటారు, రెండో ముద్ద తినేటప్పుడు వాడు గుండె అయిపోతుంది చనిపోతారు. అంటే వాడికి అన్నం తినే ఏడు అంతవరకు ఉంది. అంటే జీవితంలో మీ దేహం ఏ ప్రారంభంతో అనుభవించవలసిందో ఆ ప్రారంభం పోయిన తర్వాత ఒక క్షణం కూడా జీవుడు మీ శరీరంలో ఉంచడం. నా హృదయంలోనే ఈశ్వరుడే వైకుంఠంలో ఉన్నాడు, మన హృదయంలోనే ఈశ్వరుడే కైలాసంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నవాడు. ఈ హృదయంలోని ఈశ్వరుని తెలిసాడే మనకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఎక్కడున్న ఈశ్వరుడు అంతగా ఉన్నాడు, అంతగా ఉన్న ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఇందుడే వాడు, వాడే వీడు, వీడికి వాడికి భేదం లేదన్న సంగతి ఇక్కడ ఉన్నవాడు తెలిసాక మనకు తెలుస్తుంది. హృదయం చాలా ముఖ్యం. అంటే హృదయంలో కొంతమంది మనసు నిలబెట్టి ధ్యానం చేస్తారు, అది కూడా మంచి. హృదయంలో నిలబెట్టి మనసు ధ్యానం చేస్తే వాళ్ళకి ఏది చేయదో చల్లగా ఉంటుంది. ఏసీ దగ్గర కూర్చున్నప్పుడు మన శరీరం ఎలా ఉంటుందో హృదయంలో నిలబెట్టి ధ్యానం చేసే వాళ్ళకి అంత చల్లదనం వస్తుంది. అంటే నశోచతి నాకాంక్షతి. నీ దేహ ప్రారంభంలో ఉన్నది వస్తుంది, నీ దేహ ప్రారంభంలో ఉన్నది వస్తుంది. నీ దేహ ప్రారంభంలో లేదు, ఎంత ప్రయత్నం చేసిన రాదు. ఉన్నది నువ్వు ప్రయత్నం చేయకుండా రుచి చేయాలి. ఈ సిద్ధాంతం ముందు నీకు అర్థం కావాలి. సమహా సర్వభూతేషు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రపంచంలో మంచి చెడు ఎప్పుడు ఉంటుంది? మంచి చెడు యొక్క నిశ్చయమైన ప్రపంచం.
లోకంలో ఎప్పుడూ 100కి 100 రూపాయలు చెడ్డ ఉండదు, 100కి 100 రూపాయలు మంచి ఉండదు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే ఈ లోకంలో నువ్వు వచ్చిన పని ఏంటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం మీరు ఇచ్చాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నా, నీ లోపల నిజమైన నేనుగా నేను ఉన్నానన్నాడు గీతలో సమాత్మ. ఇంత అద్భుతంగా చెప్పాడు, ఎంత అపూర్వంగా చెప్పాడో చూడండి. దేవుడు ఎక్కడో నీకు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నాను, దేవుడు నీకు అత్యంత సమీపంలో నీ పేదల కంటే, ఇంద్రియముల కంటే, నీ ఆహంకారం కంటే, నీ మనస్సు కంటే నీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. నీ అబద్ధమైన నీగా లేదు, నీ హృదయంలో ఒక నిజమండి, ఆ నిజమైన నేనుగానే తీసుకుని ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు నీకు అనిపిస్తుంది, లోపల చూసుకోవటం చేతకాక. మనకు పుణ్యంకి వచ్చినా పాపం తెచ్చినా మూడు పనిముట్లు మనకు ఉన్నాయి. రెండు శరీరం ఉంది, రెండు మనస్సు ఉంది, మూడు వాక్కు ఉంది. ఈ పుణ్యం తేవడానికి ఇయే, పాపం తేవడానికి ఇయే. అంటే నీ జాగ్రత్తగా శరీరాన్ని, మనస్సుని, వాక్కుని నీ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే దేవుడు మీకు కళ్ళ కనిపించడం ఉంటాడు. దేవుడే మీరు నిలవైన నేను వ్యర్థం అవుతాను. వాడు అఖండంగా ఉంటాడు, అంతటా ఉంటాడు. కనీసం ఈ నవంబర్ 14 చదివిన మీకు జ్ఞానం రాకపోయినా, ఈ ముందులో కాదు ఏదైతే డౌట్ చేయకపోతుందో అప్పటికే మీకు గ్రామీణ ఆరోగ్యమైన ఆ రాష్ట్రడే మీ ప్రయాణం మీ యాత్రలో ఆ రాష్ట్రడే ఆ చివరి రోజున మీ శరీరం శవలే రోజున అప్పటికే మీరు కనుక గ్రామీణ స్థితి పొందగలిగితే మీరు పునర్జన్మలోకి వెళ్ళక్కర్లేదు, సంసార సముద్రంలోకి వెళ్ళక్కర్లేదు, మాయలోకి వెళ్ళక్కర్లేదు. గ్రామీణ స్థితి పొందిన వాళ్ళ బ్రహ్మంగా నిలిచిపోతారు. వారికి పునర్జన్మం ఏదైనా మీరు 2 అధ్యాయంలో ఈశ్వరుడు చెప్తారు. ఆ గ్రామీణ స్థితిని మీరు పొందలేదనుకోండి, వెళ్ళటం తప్పదు, రావటం తప్పదు, గోవిందు తప్పదు, కన్నీళ్ళు తప్పదు. రమణ మహర్షి గారు నవ్వుతూ అంటాం కదా ఎప్పుడైనా జోక్ కోసం, ఏడుగులో కూర్చున్నాడు కాబట్టి గాడిద మీద కూర్చున్నామని అనిపించదు. గాడిద మీద కూర్చున్నవాడికి ఏడు మీద కూర్చోవాలని అనిపించవచ్చు, కానీ ఏడు మీద కూర్చున్నవాడికి అర్థాలు మనం గాడిద మీద ఎప్పుడు కూర్చున్నామని అనుకోడు. అంటే విషయజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, ఈ విషయాల్లో వచ్చేటువంటి శాంతికి, ఆత్మశాంతికి, ఏమిటి గాడిదకి ఎంత చూడండి, ఏమిటి జ్ఞానికి ఎంత చేయడంలో మనకు చేయాలని అన్నారు మహర్షి గారు. ఏమిటి జ్ఞానికి తోడుక లేదు, విషయజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి అది ఏమిటి లాంటిది, ఈ దోమల లాంటిది, ఈ విషయజ్ఞానం. ఈ జ్ఞానాలు మీకు ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అనుకున్నప్పటికీ, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఏ విధంగా మీరు ఆత్మజ్ఞానం సంపాదించే చేరవలసిందే. శారదామాత ఉంది, రామకృష్ణుడు గారు శారదామాత ఉంది. మీకు నిజంగా తెలియజేటంటే మీ తెలియజేటాలు మీకు ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఆ తెలియజేటలు మీకు ఉపయోగపడితే ఆ తెలివిని మీరు ఏం చేసుకుంటారని అడిగింది. కొంతమంది వాళ్ళు చంద్రం ఇష్టపడి పెట్టరు, అది వచ్చి కంటనే పడేస్తారు. అలాగే మీ శరీరం ఉన్నాయంటే మీ శరీరాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మీ శరీరం ఇంకా సరిపోదు, ఆ శరీరాన్ని ఉపయోగించాలి. భగవంతుడు మీకు ఏవైతే అవకాశాలు ఇచ్చారో అవకాశాలు మీరు శ్రద్ధగా ఉపయోగించుకోవాలి. అవకాశాలు మనం శ్రద్ధగా ఉపయోగించకపోతే రాబోయే జన్మలో అవకాశాలు మనకు ఇవ్వరు. ఇప్పుడు మీరైనా అంతే కదా, మీ పిల్లలు చెప్పినా 10 రూపాయలు ఇస్తారనుకోండి, ఈ 10 రూపాయలు తప్పుడు ఏడు గారు సినిమాలకు డబ్బు పాటు చేస్తున్నారనుకుంటే 2 రోజులు మీరు డబ్బు ఇవ్వరు. అదేవిధంగా మీ భగవంతుడు మీ గుర్తున్న అవకాశాలు మీరు శ్రద్ధగా ఉపయోగించుకుంటే మళ్ళీ రాబోయే జన్మలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా శ్రద్ధగా తీసుకుని చిన్న చిన్న విషయాల్లో కూడా మైండ్ మీకు చూసుకుని కూడా జాగ్రత్తగా ఉంది. మీ మనసులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో, పెద్ద పెద్ద తలంపులు కాదు, చిన్న చిన్న తలంపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. మీ మనసును మీరు నిరంతరం వాచ్ చేసుకుంటుంటే రాబోయే జన్మని మీ యోగుల అంశంలో తీసుకెళ్లి మీరు శరీరాన్ని ఇస్తానన్న ప్రమాణం, మీ సాధన బాగా జరిగే కుటుంబాల్లో మిమ్మల్ని ప్రవేశపెడతానన్న ప్రమాణం చెప్తాను. దురదృష్టం ఏంటంటే అజ్ఞానులు చెప్పిన మాటలు మనం నమ్ముతాం కానీ, అహంకార పురుషులు చెప్పిన మాటలు మనం నమ్ముతాం కానీ, భగవంతుడు చెప్పిన మాటలు నమ్మం, అది మారి కారణం. మనసులు తేడా తేడాగా ఉంటాయి, ఇప్పుడు జీవం తేడా తేడాగా ఉంటారు, కానీ లోపల ఆత్మ ఉంటాయి. శరీరంలో రంగులు తేడా, మనసులో ఉన్న గుణాలు తేడా, కానీ హృదయంలో ఈశ్వరుడు అతనికి సమానంగా ఉంటాడు, హెచ్చు తగ్గుతూ లేకుండా ఉంటాడు, సమానంగా ఉంటాడు, ధర్మంగా ఉంటాడు, పనిచేస్తాడు, సైలెంట్గా పనిచేస్తాడు. వాళ్ళకి గుర్తింపు రక్షపడాలి. కొంతమంది మనుషులు పనిచేసి మజ్జిగి దాటిస్తే చాలా వాళ్ళు గుర్తించారు లేదా మనం కానీ చూస్తాం. మజ్జిగి దాటం అందుకంటే ఒక మజ్జిగి గారిని ఇతరులు ఇస్తే వాళ్ళకి మజ్జిగి గారిని ఇచ్చా మనం గుర్తించారో లేదా అని చూసుకుంటూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఈ ప్రసన్నాత్మ కలదు. భగవంతుడు సర్వసాక్షి, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. భగవంతుడు మీ హృదయంలో తలంపులని చూస్తుంటాడు, చిన్న చిన్న తలంపులను కూడా చూస్తుంటాడు, పెద్ద పెద్ద తలంపులు కాదు, చిన్న చిన్న తలంపులను కూడా చూస్తాడు. ఏదైనా పని చేసినప్పుడు పని ఉద్దేశంలో పని చేసినప్పుడు ఏ తలంపుతో మేము పని చేస్తున్నామో తలంపులు బట్టి మీకు మార్పులు ఇస్తాడు. అంటే శారీరకంగా చేసే పనులు బట్టి దేవుణ్ణి మనం ఆశించలేదు. మీరు పని చేస్తున్నాం, ఆ పని ఏ ఉద్దేశంగా మేము ఆ పని చేస్తున్నాం దాన్ని బట్టి ఈశ్వరుడు మీకు మార్పులు ఇస్తారని భాష్యంగా మీరు చేసే పనిని బట్టి మీరు ఇవ్వండి. మీరు గౌరవం కోసం చేస్తే మీకు గౌరవం వస్తుంది. మీ స్వార్థం లేకుండా పని చేస్తే ఈ లోకానికి సంబంధించిన గౌరవాలు మీరు ఈ ఊరుకులతో సంబంధం లేకుండా కేవలం భగవంతుడు ఏమి ఉండైతే ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడో ఎంత నిర్మలంగా చేస్తున్నాడో రికగ్నేషన్ అక్కడ లేకుండా ఎంత స్వచ్ఛంగా చేస్తున్నాడో ఆ రకంగా మీరు చేస్తే ఈశ్వరుడు మరొకపోయిన స్వరూపాన్ని ఇస్తారు. శరీరాల్లో తేడా, మనస్సులో తేడా, కానీ ఎవరిని చూసినప్పటికీ ఉత్తమని చూసినప్పటికీ ఉత్తమ ప్రాణివాన్ని చూసినప్పటికీ ఆ లోపల పరమేశ్వరుని కనుక నువ్వు చూస్తుంటే నీకు వికారాల పొట్టం, నీకు వికారాల పొట్టం, రాగాల పొట్టం, దోషాల పొట్టం. అంటే నువ్వు ఏ జీవుల్ని చూసినా ఈశ్వరునే చూస్తాం. ఎవరి వల్ల మంచిని చూసుకుని మనం మంచి పెంచుకోవాలని ఎవరిలో మంచి ఉంటే మనం అసూయపడకూడదు. అందుకే అందరూ ఎవరిలో మన ఈశ్వరుగా మనం చూస్తే మనకు ఇచ్చుకుంటాం. ఎవరివాళ్ళ మంచి ఉంటే, ఎవరివాళ్ళ జ్ఞానం ఉంటే మనం అసూయపడకూడదు. ఆ మంచిని చూసి మనం మంచి పెంచుకుంటున్నారు. ఎవరివాళ్ళ జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని చూసి మన జ్ఞానం పెంచుకోవాలి. ఎవరైనా దీపం కనిపిస్తానన్నది దీపాన్ని ఆర్చేయకూడదు. మన దీపాలను తీసుకుని ఆ దీపంలో వినియోగించుకోవాలి. అయితే ఎవరివాళ్ళు మంచిని తీసుకుని మనం మంచిని పెంచుకోవాలి. కానీ ఎవరో మనం తెలియజేసే మంచి పెరగడం కష్టం. అంటే అందరూ ఈశ్వరుని చూడటం నేర్చుకోవాలి. దేవుడిని కూడా మీ గుణాలన్నీ కూడా వస్తాయి. మీరు బాగా జ్ఞానం పెట్టుకోండి. గుణం జ్ఞానం కాదు, గుణం కూడా మనసులో భాగం. అయితే గుణాలు లేకుండా జ్ఞానం సంపాదించడం. అంటే మీరు ఆ గుణాలను ఎదుటి వాళ్ళు ఉన్న మంచి గుణాలను చూసి ఆ గుణాలను చూసి మీరు ఆ గుణాలను మీరు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో ఏ మంచి ఉంటే ఆ మంచి నువ్వు తీసుకోండి. 10 మందిలో 10 రకాల మంచులు ఉన్నాయనుకో, ఆ మంచిని నువ్వు చూస్తుంటే నువ్వు 10 రకాల మంచులు నీకు వచ్చేస్తాయి. అంటే లోపలన్న పరమాత్మే నేను చూడటం నేర్చుకుంటే ఈశ్వరుడు ఉన్నారు. నీ కంట్రోల్ ఎక్కడ నీకు దూరం అడిగేది నువ్వు హృదయంలో ఉన్నాడు. అందరినీ కూడా నువ్వు సమానంగా చూపించే అర్థం ఏంటంటే ఆ హృదయంలో వస్తువు నేను చూస్తాను. అప్పుడు నీకు నేను చేస్తానంటే మళ్ళీ నీకు భక్తి కలగడానికి, నా జ్ఞానం నీకు భయించి దైవ సంబంధించినటువంటి జ్ఞానం కలగడానికి, నీ యోగ్యతను పొందుతో అర్హత పొందుతో నీకు ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో అర్హత వచ్చిందో నాకు సంబంధించినటువంటి జ్ఞానం, నాకు సంబంధించినటువంటి భక్తి, నాకు సంబంధించినటువంటి ప్రేమ, నాకు సంబంధించినటువంటి శక్తి మీరు ఇచ్చేస్తున్నాడు. అహంకారం అనాత్యపరుస్తుంది, ప్రేమ సమాత్యపరుస్తుంది. అహంకారం వాంఛిస్తుంది, ప్రేమ వాంఛించదు. గాంధీ గారు అంటారు, దేవుడో ప్రేమను చెప్పడం కంటే ప్రేమే దేవుడని చెప్పడం మంచిదని ఎప్పుడు ఉద్యోగం మానేస్తామంటాడు. భగవాన్ ఏమంటారంటే మనిషి జ్ఞానానికి చేసేటప్పుడు నీ ఉద్యోగం మానక్కర్లేదు, నీ చేతులు పనిచేసుకొని నీ మనస్సుని బుద్ధిని మనకి ఈశ్వరుని నిరంతరం మరించుకో. ఈశ్వరుని కృపంటే నా కృపను అడగక్కర్లేదు. ఈశ్వరుడు దైవం ఎప్పుడైతే కలిగిందో ఆ భూమి దేవుడు కలుగుతూ ఉంటుంది. ఈశ్వరుడు గురువు ఆత్మ మీరు ఏం కాదు ముద్ర ఉంటే ఈశ్వరుని కృపంటే ఈ గురువు కృపం ఏంటి, గురువు కృపం ఏంటి, ఆత్మ కృపం ఏంటి. అహంకారం ఉన్న వాళ్ళకి దేవుడు లేరు, జీవుడు లేరు, లోకం లేరు అనిపిస్తుంది. అహంకారం ఎప్పుడైతే నశించిందో అంత ఏమైంది అఖండ దృష్టి కలిగించి అహంభావం అంటాం. మీరు కోటి జన్మేసినటువంటి మూడు వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు, లోకం వేరు. అది ఎప్పుడైతే ఈ జడబుద్ధి నాలో ఎప్పుడైతే నశించిందో అసలు నాకు సమక్ష భావన ఆత్మభావన సృష్టిని అంత నాకు ఎంకరేజ్ చేసుకోవాలని అనిపిస్తుంది. అంటే నువ్వు లోపల ఉన్నాను, నేను కూడా ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను. అంటే నీ ఉద్యోగం మానక్కర్లేదు. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావు అక్కడ కూడా నేను ఉన్నాను. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావు అక్కడ కూడా నేనున్నాను. నువ్వు పని మానేసి పని మానేస్తే సామర్థ్యం వస్తుంది కానీ జ్ఞానం రావు. నువ్వు ఉద్యోగం విడిచిపెట్టక్కర్లేదు, నువ్వు పని మానక్కర్లేదు. పని మానేస్తే నీకు సామర్థ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. అంటే నువ్వు పని మానక్కర్లేదు. ఒకవేళ పని మానేస్తావు అనుకో నీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. అది కూడా భగవంతుడి యొక్క సేవకుండా నీ కుటుంబ సభ్యులకు కూడా సేవ చేయి. అంటే పని మానవద్దు. పని విడిచిపెట్టేసినట్టు మాత్రం చెప్పు నీకు జ్ఞానం వచ్చేది. పని చేస్తుంది, పని ద్వారా అందులో ఉన్న కష్ట సుఖాలను అనుభవించి జ్ఞానం సంపాదించారు. కానీ పని మానేసి సామర్థ్యం కలిగినట్టు మాత్రం చెప్పు నీకు జ్ఞానం కాదు. అంటే ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో వాడు కూడా పని చేస్తుంటాడు, వాడి శరీరంలో వాడు జరుగుతుంది. కానీ తాను చేస్తున్నా సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అంటే వాడు నేరుగా చేయదు, నేను పానిగా చేస్తాడు. అంటే స్వచ్ఛతను నా చేతులు ఎలా నేను ఈశ్వరుడు చేతులు జ్ఞానం పనిమిత్తుగా ఉంటాడు. నేను చేస్తున్నాను నేను భావన వాడు సంగతి అంటే పుణ్య కాపాడతాడు వాడికి సమాధానం లేదు. నువ్వు బ్రాహ్మణికి పెట్టి భూలోకాలను ధర్మం చేస్తే నీకు ఇచ్చింది కదా. అయితే భూషించేవాడు అది అనుభవించలేదు. నీ లోపలించండి ధర్మం, నీ లోపలించండి ధర్మ శాంతి, ఆ దివ్య శాంతి నీకు మాటలు అందరూ నీ మనస్సుకు అందరూ అది అనుభవించలేదు. అది ఎవరు అంటే అందుతుంది. మాట్లాడండదు, మీ మనస్సు కండదు, మీ అహంకారానికి అండదు, మీ స్వాడి బుద్ధి కండదు. ఎలా కలిగితే మీకు శుద్ధ బుద్ధి కలిగి ఉంటే అక్కడ సన్నాత్మ అసాత్విక బుద్ధి కలిగి ఉంటే ఆ నిర్మలమైన బుద్ధి ఉంటే ఆ బుద్ధి గ్రహిస్తుంది కదా సదువు కానీ సద్బుద్ధి గ్రహిస్తుంది కానీ మీకు సద్బుద్ధి లేకపోతే మీకు సదువుని ఎవరైనా ఈశ్వరుని గ్రహించడం వంట పట్టుకోవాలి. మీరు అత్యంత సమయంలో ఉన్నప్పటికీ భగవాన్ ఎప్పుడు నీకేనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. మీరే భగవానికి ఈ విషయాన్ని గ్రహించడానికి ఉద్యోగానికి రాగినా ఇవ్వని అక్కడ లేదు. మీ ఉదయంలో దేవుడు ఉన్నాడు, మీ ఉదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. భగవాన్ నీతో ఉండడం కాదు, నీ వ్యవహారం ఉండడం కాదు, భగవాన్ కూడా ఉంది. అంటే భగవాన్ కూడా ఉందంటే ఆత్మ కూడా ఉంది. దేనికి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు? దేనికోసం అయితే నువ్వు విజ్ఞాన యాగాలు చేస్తున్నావు? దేనికోసం అయితే నువ్వు సాధన చేస్తున్నావు? కృష్ణుడు చెప్పాడు ఏంటి, నువ్వు దానము తపస్సును మూడు విడిచిపెట్టుంటాను. నిజాము తపస్సు దేనికోసం అయితే చేస్తున్నావు? ఆ వస్తువు ఎవరో కాదు, ఆ వస్తువు నువ్వు అన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ఆ రోజు అనుభవం అయ్యాక నీకు తెలుస్తుంది. భగవాన్ అంటే ఎవరు? నీవే. ప్రతి మనిషికి తనంటేనే తాను ఇష్టం, ఇంకా తెలుస్తుంటాను ఆత్మ తన చైతన్యం కాదు, తన ఈశ్వర స్వరూపం కాబట్టి. మీరు ఎవరైతే ఇష్టమనుకున్నా ఇవన్నీ నిజం కాదు. భాషలు ఎవరు అన్నారు? మీరు నీటిలో కనిపించే సూర్యుని చూసి నిజం అనుకున్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? మీకు ఏ ఏ మనస్సు అయితే ఏంటో వ్యక్తమవుతుందా? నేను నిజం అనుకోవడం కూడా అటువంటి వాళ్ళు. మనకు నిజం తెలియకపోయినా ఈశ్వరుడు నిజం తెలుసు. ఏ నిజాన్ని తెలుసుకున్నాక మనకు మోక్షం కలుగుతుందో, ఏ నిజాన్ని తెలుసుకున్నాక మనకు స్వేచ్ఛ కలుగుతుందో, ఏ నిజాన్ని తెలుసుకున్నాక మనకు శాశ్వత శాంతి కలుగుతుందో, ఆ నిజం దగ్గరికి ఇది పిచ్చిన అతి పిచ్చిన ఇది పిచ్చిన ఆ నిజం దగ్గరికి మనందరినీ మోసేసుకోవడానికి ఈశ్వరుడు చేసే ప్రయత్నం. అసలు ఈ ఉద్యోగానికి రాజులే ఒక్కర్లే. భగవంతుడు మీ హృదయంలో ఉన్నాడు, మీ కోడలో ఉన్నాడు, మీ వెనకాల ఉన్నాడు, మీ ముందు ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు, మా పైన ఉన్నాడు, కుడి పక్కన ఉన్నాడు, ఎడం పక్కన ఉన్నాడు. భగవంతుడు ఏమి చేయటంతో లేదు. నువ్వే నువ్వే ఆత్మ, నువ్వే ఈశ్వరుడు. ఈశ్వర స్వరూపం ఎక్కడో దొరికలేదు నీ హృదయంలో ఉంది. నువ్వు హృదయంలో ఉంది ఈశ్వర స్వరూపం నిజమైంది. ఆ స్వరూపాన్ని చూడలేకపోతే బయట మనకు దేవుడికి చూపించి ఆ దేవతలనే ఆత్మబుద్ధి కల్పించే దేవతను ఆరాధించమని మనకు చెప్పారు. ఎందుకని దేవతను ఆరాధించడం ఆరాధించడం మీకు ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుని ఆరాధించడం ఆరాధించడం గౌరవించడం గౌరవించడం దేవుడు మనకు సద్బుద్ధి కలుగుతుంది, ఆ దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవుడు మనకు నిజం తెలియకనే ఆ దేవుడికి నిజంగా తెలుసు. ఆ నిజాన్ని పొంది మన చేత పొందింపు చేసే బుద్ధిని మనకు ప్రసాదిస్తారు. కొంతమంది మంత్రం చేస్తున్నామండి మాకు ఫలితం రావట్లేదు అంటారు. మంత్రం మీద గౌరవం ఉండాలి కదా. మీరు చూసే మంత్రం మీద మీకు గౌరవం ఉండాలి. ఆ ఇష్ట దేవత మీద ఎప్పుడైనా ప్రేమ ఉండాలి, సజీవమైన విశ్వాసం ఉండాలి. ఎవరో దాటించుకుని నాకే పూర్ణమైన విశ్వాసం లేదు ఈశ్వరుడు మీద. ఇంతకంటే నేను ఒకసారి కీర్తన వెళ్ళాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు. కీర్తనైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం వెళ్ళినప్పుడంటే కార్లు వచ్చి కలిపి వెళ్ళినప్పుడు కార్లు లేదు. మంచి ఎలవరుసులో స్టేషన్ నుంచి ఒకటి చేతులతో పళ్ళు, ఒక పండు లేకుండా, ఒక పత్రం లేకుండా, ఒక పుష్పం లేకుండా, ఒక చెంబు నీళ్ళు లేకుండా ఒకటి చేతులతో వెళ్ళాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. ఏం పట్టుకోలేదు అంటే ఎందుకంటే మనలో మనం ఏం ఇచ్చుకుంటాం, మనలో మనం ఏం గౌరవించుకుంటాం? మనలో మనం అంటే సుబ్రహ్మణ్య స్వామి గౌరవం లేకపోతే మనలో మనం ఏం గౌరవం చేసుకుంటాం? కొంతమంది ఎప్పుడైనా మీరు మీరంటే మీరు మీరు అనకుండా గౌరవం అయిపోతాను అంటారు. సిమిలర్ నెంబర్ వాడంటే అంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి నా గౌరవం అలాగే తిరుగుతూనే అంటారు. కానీ నేను మొత్తం మీద ఒత్తి చేయబుద్ధుడు ఉంటాను సుబ్రహ్మణ్య స్వామి దగ్గర. అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వెళ్ళాలంటే నా శరీరం అక్కడ ఉన్నా కానీ మనస్సు అరుణాచారంలో ఉంది. నా శరీరం కీర్తనలో ఉంది, మనస్సు అరుణాచారంలో ఉంది. కానీ రాత్రి వచ్చేసాను, ఏమి ఇవ్వలేదు ఇప్పుడు స్వామిని చూసి వచ్చాను. ఆ కొండపైకి వెళ్ళాను. స్వామి నుంచి చివరికి ఒక పత్రం కూడా ఉన్నాడు. ఆ పళ్ళు ఒక పైసలు వెళ్ళాయి. ఆ దేవస్థాన సత్రము గడిచ్చారా ఎదురు అన్నాం. ఇంకా రాత్రి ఏం చేశాడంటే సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మాండ నా సత్రం కింద వచ్చాడు. ఎంత సత్రాన్ని అంటే కొన్ని పదాలు ఉంటుంది ఆ సత్రం. మొత్తం కనిపిస్తుంది సత్రం పత్రం. కానీ సత్రాన్ని చూసినప్పుడు నాకు భయం ఎక్కువలేదు. అంటే నాలో కోపంగా లేదు, నన్ను కరవటానికి ఎదురు కరవటం. అప్పుడు నేను కదా ఆ నీరు ముడిపి ఆ సత్యం మనిషి ఏదైనా అయితే మాట్లాడగలా మాట్లాడుతూ నువ్వు అరుణాచలం ఎప్పుడు పెడుతున్నావని అడిగాడు. తెల్లవారుజామున ఫస్ట్ బస్సు వెళ్ళిపోతున్నానని చెప్పాను. అంటే సాయంత్రం పదకొండు వస్తుంది, నేను తెల్లవారుజామున ఫస్ట్ బస్సు అరుణాచలం వెళ్ళిపోవాలనుకున్నాను. నువ్వు నన్ను వచ్చావు చూసావు, ఒక పండుగ లేదు, ఒక పుష్పం లేదు, పత్రం లేదు, ఏం లేకుండా వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్లవారుజామున ఫస్ట్ బస్సు వెళ్ళకుండా స్నానం చెయ్యి. కాఫీ ఏం నాకు పొద్దున్న కాఫీ అలవాటుగా కాఫీ ఏం తీసుకోకు, స్నానం చెయ్యి. వచ్చి పంపో ఫలము ఏదో ఒకటి తీసుకొచ్చి నాకు అక్కడి మరీ ఏదో నువ్వు వర్ణించాలి, నాకు అన్నీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే అది పండుకోకూడదని కాదు, నా ఉద్దేశం పండుకోకూడదు కానీ ఒక ఇంట్లో వాళ్ళనే ఏం ఇచ్చుకుంటాము నాకు అనిపించింది. అంటే ఆ ప్రేమ భావనలో లేదు కానీ ఆయన దాన్ని గురిస్తాడు, నీ పండించి పసుపునిచ్చి నాకు నన్ను గౌరవించి నన్ను కొండ మీదకి నడిచొచ్చి స్నానం చేసి కాఫీ కూడా కాకుండా వచ్చి ఆ పండు పసుపులు ఏమి ఇస్తారో నాకు అర్పించి మరీ ఉందన్నాడు స్వామి. అప్పుడు నేను అనుకున్నాను నిజంగా అంత సజీవమైన విశ్వాసం మనకు ఏమి అనిపించింది, అంటే భగవంతుడు ఉన్నాడని సజీవమైన విశ్వాసం ఏర్పడ్డాడు స్వామి. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసిన వాడు, ఎలా తెలిసిన వాడు, బాగుగా తెలిసిన వాడు. మనకి దేవుడంటే విశ్వాసం ఉంది, సజీవమైన విశ్వాసం. నువ్వు కంప్లీట్ చేస్తాను రండి. ఇంకా మన కుటుంబం నేను చెప్పడానికి నీడు చెప్పడం కోసం చెప్తున్నాను. ఇంకా దైవం అంటే గౌరవం లేకపోతే నేను తెలుస్తుంది వెళ్ళను కదా, ఎంత కొంటే గౌరవం ఉంది కానీ ఆ శరణాగతి పూర్తి శరణాగతి పూర్తి అంకిత భావం మేఘాయింపులను ప్రేమ మేఘాయింపులను భక్తి నేను కాబట్టి ఆ కొరత పూరించిన స్వామి. ఒకసారి ఒక భక్తుడు ఒక అతిథుల పని తిరుగుతున్నారు, అతిథుల పని వాడు ఏమన్నాడంటే ఈ జలాగలంటారు అన్న మనిషికి ఇచ్చేది ఏంటంటే ఈ గల్లో కొన్ని అక్కలు అన్న మనిషికి వచ్చి కొన్ని అక్కలు రేపు మనం తిరుగుతుని వెళ్దామనుకుంటున్నాం కదా, ఆ చిరుతని స్వామికి ఇద్దామనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళి రమ్మ మనిషి గారి ఆశ్రమానికి వెళ్ళి మనం తిరుగుతని స్వామికి ఇవ్వాలి పట్ట మొత్తాలని చెప్పి మర్చిపోయి మొత్తం గలిచేశాడు. ఇంట్లో అక్కడ మొత్తం గలిచేయడం మొత్తాన్ని భగవంతుని నమస్కారం చేశాడు. తిరుగుతని సుబ్రహ్మణ్య స్వామి వేట కూడా నాకు చెడిపోతానంట ఆ వేటాన్ని పట్టుకోమన్నాడు. అంటే వాడు ఒక కలంపులు కూడా చూస్తే హిందుత్వం సుబ్రహ్మణ్యంలో వాట కూడా నాకు ఇచ్చేస్తున్నాను, అంటే నా వాట ఏదో నాకు ఇచ్చి ఆయన వాట ఇవ్వాలని పట్టుకో అంటే ఉడిచేది ఎంత సమీపంగా ఉంటాడో చెప్పడం కోసం నేను చెప్తున్నాను. నువ్వు న్యాయం కలగాలంటే ఇల్లు రుచి పెట్టనక్కర్లేదు, నువ్వు ఎందుకంటే టైంకి కాఫీ కాదు, టైంకి భోజనం చేసి టైంకి డీ కాదు, నువ్వు సాధన చేసుకోలేనప్పుడు ఎక్కడో అడిగిపోయి నువ్వు సాధన చేస్తావని ఏం నిర్ధారణ ఉందో అన్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధన చేయలేనప్పుడు నీ ఆరోగ్యం పాడైపోయి ఎక్కడ సాధన చేస్తావు. దీపాలు ఉండగానే నువ్వు చదవనప్పుడు దీపాలు ఉండగానే నువ్వు సాధన చేయనప్పుడు దీపాలు ఆరిపోయిన తర్వాత ఎక్కడ సాధన చేస్తావు. కొంతమంది చదువు నుంచి ఎక్కడ పోవడానికి దీపాలు ఏం చేస్తానంటారు. ఆ చదువుని నిజంగా ప్రేమంటే పంచాయతీ లైఫ్ గురించి చదువుకుంటారు. ఎక్కడైతే సంకల్పం ఉందో, ఎక్కడైతే ఆ సాధించాలనే పట్టుదల ఉందో, ఏదో రకంగా సాధిస్తాం ఈశ్వరుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. మన లోకానికి దూరంగా ఉంటే ఈశ్వరుడు దగ్గరగా ఉంటే ఈశ్వరుడు మార్గాన్ని చూపిస్తాడు. కానీ మన ఈశ్వరుడికి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. ఈ శరీరం చనిపోయిన తర్వాత కొత్త శరీరం వస్తే పరిసరాలు మారుతాయి, తల్లిదండ్రులు మారుతారు, బంధువులు మారుతారు, సంపదలు మారుతాయి, పరిసరాలు మారుతాయి, అన్ని మారుతాయి. కానీ అహంకారాన్ని కూడా ప్రయాణం చేస్తుంది. శరీరం మారినంత మాత్రం కదా నీకు జ్ఞానం రాదు. అదే శరీరం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడితే ఈశ్వరుని ఆశ్రయిస్తే ఈశ్వరు నిరంతరమే ధ్యానం చేస్తే నీకు ఇష్టదేవత ఎవరో నిరంతరం ఆ ఇష్టదేవత గురించి వినాలి, వారి గురించే మననం చేయాలి, వారి గురించే రాస్తా ఉండాలి, రాస్తే వారి గురించి రాయాలి, వారు స్మరిస్తే వారి గురించి స్మరించాలి. మీ ఇంటి పొరుగు వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటే మీ ఇష్టదేవత గురించి మాట్లాడుకోవాలి. కూర్చున్నా నడుచున్నా బోధనం చేస్తున్నప్పటికీ ఇష్టదేవత స్మరణ ఉండాలి. అది నిరంతరం స్మరణంలో అనుగ్రహాన్ని బీజంలో పాత్రడవుతాడు, ఆయన స్వరూపాన్ని నిలుస్తాడు. అదే నీకు జన్మ మారినంత మాత్రం చేసే పరిసరాలు మారుతాయి, తల్లిదండ్రులు మారుతారు, నీ స్టేటస్ మారచ్చు, నీ రంగులు మారచ్చు, అంటే నీ అహంకారం మారకుండా నీ అహంకారాన్ని కూడా వస్తుంది. అది ఇప్పుడే ఇక్కడే హియర్ అని నవ్వు దాన్ని ఉండి ఆ విశేషాన్ని అహంకారం యొక్క విశేషాన్ని నువ్వు ఉండించుకోవాలి. కానీ సన్యాసం పుచ్చుకునేంత మాత్రం చేత, బట్టలు మార్చుకునేంత మాత్రం చేత, నీకు పరిసరాలు మార్చుకునేంత మాత్రం చేత, నీ ఇక్కడి నుంచి ఏ అడుగుతావో బృందావో పారిపోయేంత మాత్రం చేత మీరు జ్ఞానం కల. బట్ అదే విధంగా నీ బృందావనం పారిపోయేందుకు ఆ బృందావనం నీ కొండలో నీకు కనిపిస్తే నీ కళ కనిపించే దృశ్యాలు మారతాయి. కానీ ఆ దృశ్యాన్ని చూసే అహంకారం మారదు. అది సాధన చేసి ప్రయత్నం చేసి కష్టపడి నన్ను తొలగించుకోవాలి. సాధన చేసి నువ్వు నిధి విడిచిపెట్టి పారిపోతే దృశ్యం మారుతుంది, అంతేకాని నీ అహంకారం మారదు. అది ఎప్పటివరకు మారదు, నీకు ఆత్మజ్ఞానం కలిగించలేకన్నది అన్నది. నువ్వు అరుణాచలేస్తాడా, ఈ అహంకారాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, ఈ అహంకారాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, ఈ అజ్ఞానాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, నీ శక్తి ఎటువంటిదో నాకు చూపించి, నీ జ్ఞానం ఎటువంటిదో నాకు చూపించి, నీ వైద్యం ఎటువంటిదో నాకు చూపించి అహంకారాన్ని బయటకు తోడే నీ శక్తిని నాకు చూపించవనకు, నీ జ్ఞానాన్ని నాకు చూపించవనకు, నీ వైభవాన్ని నాకు చూపించవనకు, నీ అనుగ్రహాన్ని నాకు చూపించవనకు నా అంతటిని ప్రయత్నం చేసి ఈ అనుభవం నేను బయటపెట్టుకోవాలని రావాలి. ఈ ధ్యానాలు ఈ సంఖ్య నుంచి నేను బయటపడాలంటే ఈ అలవాట్ల నుంచి, ఈ టెండెన్సీ నుంచి, ఈ సంస్కారాల నుంచి నేను బయటపడాలంటే నా ప్రయత్నం ఏదో సరిపోదు. నీ అనుగ్రహం ఇక్కడ పంపాలి, నీ జ్ఞానాన్ని పంపాలి. ఈ భౌతిక దేహం భౌతికని అందించి అవునికి అవ్వకముందే, ఈ దేహం భూమికి అవ్వకముందే నీ జ్ఞానాన్ని సంధించి ఈ దేహబుద్ధి నశింపజేసినప్పుడు కదా నీ స్వరూపం నేను చెందుగా చేస్తాడు. ఈ బట్టలు మార్చుకుంటే నీకు జ్ఞానం వచ్చేది, ఎర్ర బట్టలు తీసేసి ఎర్ర బట్టలు వేసుకునేది మాత్రం చేత జ్ఞానం వచ్చేది. నువ్వు చనిపోయి ఎక్కడో పుట్టినంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేది. పరిసరాలు మారినా, నీ స్టేటస్లు మారినా, నీ శరీరాలు మారినా, నీ కుటుంబ స్థితులు మారినా, నీ అహంకారం నీ కూడా వస్తుంది, స్వర్గంలో వెళ్తూ వస్తుంది, నరకంలోకి వెళ్తూ వస్తుంది. ఒక భక్తుడు భగవంతుడు చెప్పాడు, నేను బహుశా శరీరం మరణించాక నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు ఒక భక్తుడు. అది భగవాన్ నీ నరకానికి వెళుతుంది, నీ కూడా నేను వస్తాను నరకంలోకి అన్నాడు. ఎవరైనా మన స్నేహితులు పచ్చగా ఉన్నారనుకుని మనకి సారే సోచారుకున్నారు, ఎవరో మనకు తెలియదంటాం. మన ప్రేమ ఎలా ఉంటాయంటే వాళ్ళు పచ్చగా ఉండి పాడే చేయాలనుకోండి, ఏమో మనకు తెలియదంటే మనకు సరిగ్గా తెలియదన్నది ఎవరో అంటాం. ఇప్పుడు ఈ జనగ్రహం కానీ ఈశ్వరుడు ఏమన్నాడంటే భగవాన్ ఏమన్నాడంటే నువ్వు నిజంగా నరకంలోకి వెళ్తావు, నాకు నరకానికి రావటం పర్లేదు, నీ కోసం నేను వస్తానన్నాడు వాడు గురువు. ఏ అలవాట్లు మీకు జ్ఞానానికి అడ్డుపడుతున్నాయో, ఏ స్వార్థ బుద్ధి, ఏ దేహ బుద్ధి, ఏ దేహ వాసన, ఏ లోక వాసన, ఏ శాస్త్ర వాసన మీకు ఆత్మజ్ఞానానికి అడ్డుపడుతున్నాయి, అది వేసి ఆ వాసన బయటకు మీరు చూడాలి. కానీ బట్టలు మారినంత మాత్రం చేత, శరీరం మారినంత మాత్రం చేత, ఈ దేవుడు కాదని ఆ దేవుడు కాదని ఈ దేవుడు, దేవుడిని మార్చినంత మాత్రం చేత, గురువుని మార్చినంత మాత్రం చేత మీకు జ్ఞానం కలగదు. ఏ వస్తువు అయితే మీకు అడ్డస్తుందో, ఏ అహంబుద్ధి ఏ దేహబుద్ధి అయితే మీకు అడ్డస్తుందో, ఏ దేహ వాసన అయితే మీకు అడ్డస్తుందో, ఏ మరుగు అయితే మీకు అడ్డస్తుందో, ఆ మరుగాన్ని సొంతంగా ప్రయత్నం చేసి చిరిగించుకుంటే మీకు ఆ బ్రాహ్మణ స్థితి కలుగుతుంది. కానీ బట్టలు మారినంత మాత్రం చేత, కుటుంబాలను మార్చినంత మాత్రం చేత, పరిసరాలను మార్చినంత మాత్రం చేత, జన్మలు మార్చినంత మాత్రం చేత మీకు జ్ఞానం కలవడం కలవ. సమీశ్వరం అంటే మీ లోపలన్న కోరికని, నమ్మకాలని, అహంకారాన్ని విడిచిపెట్టిన సన్యాసం. కృష్ణుడు అన్నాడు సన్యాసం అంటే కాషాయ బిడ్డలు ధరించిన వాళ్ళు సన్యాసం కాదు. నువ్వు కర్మ చెయ్యి, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని ఈశ్వరుడు సమాజానికి అర్పించు. అది నువ్వు నిజమైన సన్యాసం. నువ్వు ఏదో జన్మలో కర్మఫలోత్సాగం చేయకపోతే నీకు చిత్తం శుద్ధి కలదు. కర్మఫలోత్సాగించిన పేరు చిత్తం శుద్ధి కలుగుతుంది. ఎవరికైతే చిత్తశుద్ధి కలిగిందో, ఎవరికైతే చిత్తంలో నిర్మలత్వం కలిగిందో, ఎవరికైతే చిత్తంలో కుదురు కలిగిందో, వాడు మోక్షాన్ని సంపాదించగలడు, వాడి దశని పొందగలడు. నేను చేసే బాసిందని నేను చేసే కర్మ బట్టి భగవంతుడు మోసపోవడం. ఆ చేసేటప్పుడు ఏ తరంతోడు చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ పర్పస్ తోడు చేస్తున్నాం, ఏ ఏమితో చేస్తున్నాం, ఆ ఏమిని చూస్తారు, ఏ పర్పస్ని చూస్తారు. అందుకే నేను చేసిన తోడు చేసే పని కాదు, ఆ చేసిన తోడు చేసే పని ఎందుకు చేస్తున్నాను. ఆ తలంపును చూసి నీకు మార్పులు ఇస్తాడు, నీకు స్పిరిచువల్ ఇష్టాలు సృష్టిస్తాడు, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఇస్తాడు, ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇస్తాడు. యాజ్ఞాసన ద్రవ్యంలోకి శిరస్సులో ఒక నాడు ఉంది. ఎవరైతే ఈశ్వరుని బ్రహ్మ ఉందో వాడిగా నాడు లోపం అవుతుంది. ఈశ్వరానికి రాకపోతే నేను కోటి జన్మలు వచ్చినప్పుడు నాడు మూసి చేయడం కానీ లోపల లోపల వాటికి నేను మొదలైన ప్రవేశించలేదు. ఆపరేషన్ చేయించడం వల్ల నాడు లోపలి చేయలేదు. ఇంకా ఈ శరీరం పోషిస్తే నాడు నేను కనపడదు. నేను అమృత నాడు అంటారు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడి నుంచి ఈ జయంతి ఒక నాడు ఉంటుంది, దాని అమృత నాడు అంటారు. ఆ నాడు ఎవరికైతే లోపలంటే వాడి మట్టుకు మృత్యులకి బయటకు వచ్చేస్తాడు. అమృతం నాడు, అమృతం అంటే మృత్యు లేనిది అమృతం. ఎవరికైతే నాడు లోపలైంది వాడు మృత్యులకి విడుదల పొందుతాడు. ప్రకృతి నుంచి విడుదల పొందుతాడు, సంసార సాగరం నుంచి విడుదల పొందుతాడు. సంసారం అంటే రూపము నామ. నా రూప బుద్ధి తగ్గుతంటే, నామ బుద్ధి తగ్గుతంటే ఇక్కడున్న ఈశ్వరుడు తనంతటి తానుగా మనకు వ్యక్తం అవుతాడు. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు. నీకు ఎంతకాలం అయితే రూప బుద్ధి ఉందో, ఎంతకాలం అయితే నామ బుద్ధి ఉందో, అంతకాలం సంసారం నీకు కూడా వస్తుంది. సన్నిషించడం అంటే నీకు దేహానికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటి కోరికలు విడిచిపెట్టడం, వాంఛలు విడిచిపెట్టడం, తర్వాత నమ్మకాలను విడిచిపెట్టడం. మనకి ఏ కారణంలో దుఃఖం వచ్చినప్పటికీ ఇంటి పడిపోయి మీరు పరిశీలించుకోండి, ఏ కారణంలో దుఃఖం వచ్చినప్పటికీ ఆ జీవుల్లో నమ్మకాలం ఉందని అర్థం. ఇది ఏమైనా బంగారం ఉందనుకో, ఆ బంగారాన్ని ఎక్కడ తీసేస్తామంటే మీ సంపదని ఒక అన్ని పుణ్యం వస్తే వస్తుంది, నీ గుణగానికి ఎక్కడ పెట్టుకుంటే అంత మాత్రం చేత జ్ఞానం రాదు, పుణ్యం వస్తే రావచ్చు.
జ్ఞానం అనేది నీ కాళ్ళలో చేతులలో నీ తలకాయలో నీ ముక్కులో నీ కళ్ళలో అనుభవానికి వచ్చేది కానీ హృదయంలో అనుభవంలోకి రావాలి. ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా ఇప్పుడు హృదయంలో మనకు అనుభవంలోకి రావాలి కానీ కాళ్ళలో నీ చేతులు నీ పొట్టలో మనం వచ్చేది కాదు. భగవంతుడిని అందరి హృదయాల్లో ఉన్నాను చెప్పాడు కానీ అందరి పొట్టలోని అందరి కాళ్ళలోని చేతులు నీ నోట్లు నీ ముక్కులు ఉన్నానని చెప్పాడు. అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు. అంటే బ్రహ్మానుభవం ఆ దైవానుభవం హృదయంలోనూ రావాలి. ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ హార్ట్. అది మన హార్ట్లో మనకు అనుభవంలోకి రావాలి కానీ బయట అనుభవంలోకి వచ్చేది కాదు. మీ హార్ట్లో అనుభవంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఇది డాక్టర్ బట్టి ఇష్టం. మీ హృదయం ఇష్టం మీకు అనుభవంలోకి వచ్చారో తెలుస్తుంది. ఇదే అంతగా ఉన్నవాడు మీరే అంతగా ఉన్నవాడు నా హృదయంలో ఉన్నాడని సంగతి మీరు వాడు వేరు కాదు. ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు అంతగా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది మనకు అర్థం అవటం లేదు. ఇది ఈ విషయం మనకు భ్రాంతి వల్ల మోహం వల్ల ఈ విషయం ఎన్ని జన్మలకు మనకు తెలియలేదు. ఎన్నో జన్మలో కలిసిపోయింది ఎన్నో జన్మలో కలిసిపోయింది. ఈ జన్మ నుంచి దేవుడు ఎక్కడో ఎక్కడో ఉన్నాడనుకుంటున్నాడు అని ఇంత సమీపంలో ఇంత దగ్గరలో ఉన్నాడని తెలియదు తెలిసాక తెలుస్తుంది. మమ్మల్ని వారు చెప్పినట్టు నువ్వు హనుమాడు ఏది నేను ఏదో అనుకుంటున్నా ఎంతకాలానికి ఇప్పుడు తెలిసింది ఎప్పుడు తెలిసింది నేను తెలుసుకున్నాక తెలిసింది ఏమని తెలిసింది ఇంతకాలం నువ్వు ఏదో నేను ఏదనుకున్నాను నిన్ను తెలుసుకున్నాక తెలిసింది నువ్వు ఒక్కడే ఉన్నావు నేను లేనా సార్. ఎందుకంటే అహంకారం లేకుండా ఆత్మ ఉండగలదు కానీ ఆత్మ లేకుండా అహంకారం ఉండలేదు. బుర్ర లేకుండా సముద్రం ఉండలేదు. కలకలం లేకుండా సముద్రం ఉండలేదు. కానీ సముద్రం లేకుండా కలకాలు ఉండలేదు బుర్రలు ఉండలేదు ఊరు ఉండలేదు. అయితే ఇప్పుడు ఇంటికి రాజని మా ఉద్యోగానికి రాజని ఇచ్చి ఎక్కడికి పాడిపోకూడదు. మానవుడికి అధ్యక్షుడు పని కాదు. ఈ పని మానవుడు అవుతాను. ఈ పని ఏమి చేస్తున్నాడు కర్తృత్వం కర్తృత్వం మనిషి జ్ఞానానికి అడ్డస్తాను కదా పని ఎవరు చెప్పండి కాదు. మీరు కోర బాగా ఉండాలనుకోండి అనుకోండి కానీ మీరు చాలా కోర బాగా ఉండారు మీకు పద్మభూషణ ఇవ్వచ్చు అంటారనుకోండి ఎవరైనా అది మీకు సంతోషం ఇచ్చేసింది అనుకోండి అది కంట్రోల్ చేసుకోవాలి. అలాగే కోర్ అంతా కగలే చేశారంటారనుకోండి మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా అప్పుడు మీరు బాగా ఉండలేదని ఎవరు విమర్శించారంటున్నప్పుడు మీరు కుంగిపోకూడదు. అందులో బాగా ఉండడానికి ట్రై చేయాలి. ఎవరి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు చెడ్డవాళ్ళు అనుకోకూడదు. మీరు మంచి వాళ్ళే ఇంకా మంచితనాన్ని పెంచుకోవాలనుకోవాలి. ఎవరికైనా నూటికి ముప్పై మార్కులు వస్తాయనుకోండి ఎందుకు కనుక రాదు సొంతం ఉండకూడదు. నేను ముప్పై మార్కులు సరిపోయి అరవై మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలని చూసుకోవాలి. ఎంతైతే మనకి ఇవ్వాలని డిస్క్రైన్ అంటే ఇవ్వకూడదు. ముప్పై మార్కులు వచ్చింది ఎందుకు కనుక రాదు నువ్వు సొంతం అంటే మళ్ళీ బతికాడు పది మార్కులు వస్తాయి అంటే నేను ఎంతైతే మంచి వాడికి ఇంకా బాగా చూడండి నువ్వు మంచివాడవే ఇంకా మంచివాడవు నేను వివేకవంతుడు ఇంకా వివేకవంతుడు నువ్వు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వడానికి ప్రయత్నించి అలా చెప్పాలి. కానీ ఎందుకు పనికి రావాలి ఎందుకు పనికి రావాలి నిజంగా పనికి రాకుండా అయిపోతాడు. చెప్పి పాజిటివ్ పాజిటివ్ సంస్థలు చెప్పాలి కామన్ సంస్థలు చెప్పాలి. కానీ మనం చెప్పి యూరో సంస్థలు చెప్తాం. ఎవరికైతే యూరో సెన్స్ ఉందో వాడికి కామన్ సెన్స్ ఉందో పాజిటివ్ సెన్స్ ఉందో పాజిటివ్ యాక్ట్ ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రపంచాన్ని చూడండి ఎవరికైతే యూరో సెన్స్ ఉందో వాడికి పాజిటివ్ సెన్స్ ఉండదు పాజిటివ్ యాక్ట్ ఉండదు పాజిటివ్ థింకింగ్ ఉండదు. అది ఏకమైన పాజిటివ్ వచ్చేది చదువు వచ్చింది అది కామన్ సెన్స్ ఉన్నది జ్ఞానం కలుగుతుంది. మీరు బంధువుల పుస్తకాలు చదివిన కామన్ సెన్స్ లేకపోతే యూరో సెన్స్ ఉంటే మీకు జ్ఞానం కలగదు. కామన్ సెన్స్ ఉంటే మీకు పాజిటివ్ సెన్స్ వస్తుంది పాజిటివ్ యాక్షన్ వస్తుంది పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అయితే మీకు యూరో సెన్స్ ఉన్నది నెగిటివ్ యాక్ట్ నెగిటివ్ థింకింగ్ అయితే మీరు భగవంతుడి పేరు రాజీ పడి మనం రాజీ పడకపోతే ఇంట్లో ఉండగా నీటిలో ఉండగా చాలా మంది భార్య భర్తలు కూడా పడవు ఎవరైనా నడుస్తున్నాను కాలక్షేమం చేస్తున్నాను అంటారు. ఎంతో కొంత జీవితం ఎదుర్కోవాలి అందరూ ఒక రకంగా ఉండరు. మన ఇంట్లో మనుషులే పది మంది ఉంటే పది మంది పది రకాలుగా ఉంటారు. ఎంతో కొంత ఎదుర్కోవాలి అలాగని మన జ్ఞానాన్ని విడిచిపెట్టి చెప్పలేదు. ఎంతో కొంత జీవితంలో నటించకపోతే రోజులలో అదే మనం భగవంతుడితో రాజీ పడు. భగవంతుడి సంకల్పం కొంచెం ఇష్టపడు. నీ సంకల్పాన్ని చూసి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు నీ వాంఛను చూసి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు భగవంతుడి సంకల్పాన్ని గౌరవించడం భగవంతుడి సంకల్పంతో రాజుడు పట్టడం నీకు చేతనైతే మంచిదే చేతను కాబట్టి నేర్చుకోండి. ఏమి అద్భుతమైన చూసిందో చూడండి ఇన్ని చీకటిగా ఉంది ఇన్ని చీకటిగా ఉంది ఇన్ని చీకటిగా ఉంది ఏడుస్తూ కూర్చోబడుకుంటే చిన్న కృష్ణ మీరు నన్ను విడిపించడం అది ఇక్కడ లోకం చెప్పు. ఎప్పుడైతే ప్రయత్నం ఉందో ప్రయత్నం అక్కడ అనుగ్రహం కూడా వస్తుంది. మీ ప్రయత్నమే అనుగ్రహం కింద మారుతుంది. మీ కష్టమే బలవంతుడి ఎలా మారుతుంది మీ సమస్యే మీ బలవంతుడి ఎలా మారుతుంది అది మీ ప్రయత్నమే అనుగ్రహంగా మారిపోతుంది. ప్రయత్నం లేకుండా అనుగ్రహం రాదు. నేర్చు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఇది
దేశ జాగ్రత్త ఏదైతే స్వరూపం దేవుడికి అనుగ్రహం అవుతాను స్వరూపం. ఎప్పుడైనా మీకు ఒక కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని అనుగ్రహమే. మీరు భగవాన్ చెప్పి అలా బాధ్యతలు అంటున్నారు. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినందుకు, మీకు ఎప్పుడైనా బాధ వచ్చినందుకు, ఆ కష్టం మీ కళ్ళు అక్కడికి చేకూరటం కోసం ఆ కష్టం మీకు పంపించాడు. మీకు జీవోదయం కలగడం కోసం ఆ కష్టం పంపించాడు. అవి మీ మంచికే పంపించాడు. మీ చెడ్డకు పంపించలేదని దేవుడితో రాజ్యపట్టడానికి, దేవుడితో సమాధానం పట్టడానికి, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినట్టు మాత్రం చేయ దేవుడు మీ ఇష్టాన్ని విడిచిపెట్టకు. కొంతమంది కష్టం వస్తే దేవుడి మీద ఇష్టం గురించి పెట్టేస్తారు. అది మీ శరణగతికి భంగం వచ్చింది. అది దేవుని ప్రేమకి ఆక్రయించడం జరుగుతుంది. రాముగంధ భక్తులు కూడా చెప్పాడు, ఓ రాముగంధ నా చేతిలో నువ్వే ఓడిపోయావన్నాడు ఆ భక్తుడు. ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు నాకు పంపించేశాను. అది ఇప్పటికీ ఈ కష్టాన్ని ఎందుకు పంపాలని ఈ మీద నేను వేయస్తావులేదు, నేను కంప్లైంట్ చేయలేదు. ఒకరు కొత్తగా మీ మీద ఉంటే మీ కష్టాలు పంపుతా ఉంటుంది. మీ దగ్గర ఇంకేం లేదు, మీ చిత్రంలో ఉన్న కష్టాలను, మీ సంఖ్యలో ఉన్న కష్టాలను అయితే అసలు నీ చేతిలో నేను ఓడిపోయేది, నా చేతిలో నువ్వు ఓడిపోయాను వాడు భక్తుడు. అంటే దేవుని దగ్గర ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్ని పంపించాడు నా భక్తుడికి. నేను కంప్లైంట్ చేయలేదండి. నన్ను ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఎందుకు నిలబెట్టారు, ఇంకా నేపథ్యంగా ఎందుకు నిలబెట్టారు అని కూడా అడగలేకపోతుంది. నో కంప్లైంట్, నో సఫరింగ్, కంప్లీట్ చేస్తే సర్వాలి ఇది ఉండదు. బాగా నీ ఇష్టం నా ఇష్టం, నీ సంకల్పం నా సంకల్పం. నీ బరువు భగవంతుని నిత్యంగా వేస్తే ఈ ప్రపంచం బరువు ఏ బరువు అయితే మాస్తున్నాడో నీ బరువు కూడా ఆయన మాస్తాడు. ఒక నీ బరువు వేయలేదు నువ్వు బయటకు ప్రపంచంగా మోసేవాడు నీ ఒక్కడ బరువు వేయలేదా? ఈ విషయాన్ని గ్రహించి నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. నువ్వు ఏ విషయం గురించి అయితే భయపడుతున్నావు, ఏ విషయం గురించి ఆందోళన పడుతున్నావు, ఆందోళన నుంచి ఏమి రాదు. నువ్వు కన్నడపడకు, నీ మనసుని పుణ్య చేసుకోకు, నీ మనసుని పుణ్య చేసుకోకు. రాజును నేను ఒక్కలేదు అందరూ బాధ్యతలో నుంచి భగవంతుడితో రాజుకున్నావు, భగవంతుడితో కాంకరం మీద ఉంది, భగవంతుడితో నువ్వు కాంకరం మీద ఉంది. అందరినీ ఎవరైతే ఏ చెరువులైతే చూస్తున్నాడు అన్నీ కూడా బాధ్యత చేస్తావు. అందరూ బరువులు మోసే ఈశ్వరుడు నువ్వు ఎక్కడనే బరువు అవుతావా? అమ్మ మనిషి గారు అన్నారు, నీ కనుక శరణాగతి గురించి నేరా ఉన్న విశ్వాసం కొన్ని అవసరం లేదండి. నీ కనుక శరణాగతి మార్గం కనుక పట్టిస్తే, ఆ భక్తి మార్గం కనుక పట్టిస్తే, ఆ ప్రపత్తి మార్గం కనుక పట్టిస్తే, ఆ శుద్ధ భక్తి నీకు పట్టిస్తే, ఆ విశ్వడు ద్వేషం కనుక నీకు పట్టిస్తే, ఆ జ్ఞానం కనుక కూడా దేశం అన్నారు. కొంతమంది చెప్తారు నీ మీద భక్తాచారు నాకు మోక్షం కూడా అక్కడ లేదంట. ఆ పరాభక్తి కనుక పట్టిస్తే జ్ఞానం కనుక అసరంగా ఉంటుంది. అచ్చండి నా భక్తిని కనుక నువ్వు పొందితే అందులోని జ్ఞానము, అందులోని మహావిడిగండి. భక్తి జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు, నా భక్తిలో జ్ఞానం ఉంది, నా భక్తిలో శాంతి ఉంది, నా భక్తిలో నేను అజ్ఞానం నుంచి విడుదలలో చేసే శక్తి ఉంది. మీరున్న రెండు మాటలు నేను కాల్చి నేను మీరు శుద్ధి చేసి ముక్తులు ఇచ్చే భవిష్యత్తు నా భక్తిలో ఉంది. నా భక్తుంది అలాగే నా భక్తుల్లో సంక్రమించి నా భక్తులు పొందు. ఏ ఎందు భక్తి? అది వ్యాపార భక్తి కాదు, అది వ్యాపార భక్తి కాదు, అది వ్యాపార ప్రేమ కాదు. ఆ భక్తి ఏంటంటే పరాభక్తి. అతను ఉత్కృష్టమైన భక్తిని, అది ఉదాత్తమైన భక్తిని, అది ఉన్నతమైన భక్తిని, ఆ భక్తిని సంపాదిస్తే దాన్ని కూడా జ్ఞానం పరిగెత్తుకొస్తుంది. జ్ఞానం ఎక్కడికి పోతుంది? ఆ భక్తి కూడా జ్ఞానం ఉంటుంది. ఆ భక్తి జ్ఞానంతో ముందు ఉంటుంది. అటువంటి నా భక్తిని నేను సంపాదించు. బెస్ట్ ఆఫ్ అవైలబిలిటీ. అంటే నీకు భగవంతుడి మీద ప్రేమ కలిగింది అనుకో, ఆ ప్రేమ మీద అయిందనుకో, నీ కుటుంబానికో, నీ బ్రహ్మానికో, నీ దేశానికో అది పరిమితం ఉండదు. ప్రపంచం అంతా వ్యాప్తిస్తుంది. నిజంగా మీద నీకు ప్రేమ కలిగితే ఆ ప్రేమ నీ కుటుంబ సభ్యుడికో, నీ గ్రామ సభ్యుడికో, నీ రాష్ట్రానికో, నీ దేశానికో పరిమితం. నీ విశ్వవ్యాప్తం అవుతుంది. ఆకాశం ఎంత వ్యాపించదు, సముద్రం ఎంత లోతుగా ఉందో అదంత లోతులోకి వెళ్ళిపోతుంది, అంత విశాలం అవుతుంది. అట్టి నా ప్రేమ నా అనావర్తి అటువంటి సంకుచితంగా ఊహించుకోకుండా ఆ పరాభక్తి చెందినప్పుడు నీకు తెలుస్తుంది. ఆ భక్తి ఎట్లుండదు? నువ్వు ఊహించుకుంటే నీకు అర్థం కాదు. నువ్వు ఊహించుకుంటే నీ అహంకారం కోసండి. రమణేశ్ గారిని అనుకున్న మూడు కథలు, ఆ తిరువనమలే కథలు, పుస్తకాలు రాయలేదు, ఉపన్యాసాలు చెప్పలేదు, రైలు మీద తిరగలేదు, కార్లు మీద చూడలేదు. కానీ ఎవరి మనిషి యొక్క గౌరవం ఆ పేరంత ప్రపంచంతో వ్యాపించింది. ఊహించుకుంటే అక్కడ విశ్వప్రేమ ఆయనకున్న శక్తి, ఆయనకున్న ప్రేమ ఒకే చోట కూర్చున్నాడు ప్రపంచంతో. ఆయన చేత ఆకర్షించబడింది. విశ్వప్రేమ రెండది, విశ్వప్రేమ ప్రపంచంతో కూడా శక్తి వ్యాపిస్తుంది. అది ఇండివిజువల్ లైఫ్ కాదు. కొంతమంది ముఖాలు చూసి పేర్లు వేస్తూ ఉంటారు, అటువంటి ప్రాణం కాదు. నేను వచ్చాడు అచ్చారు వారు అన్నారు, శాస్యం లేకుండా విశ్వాసంలో విడిచిపెట్టాలి. కొంచెం శ్వాసం కూడా ఉండకూడదు, విశ్వాసంలో విడిచిపెట్టాలి, కంప్లీట్లీ విడిచిపెట్టాలి, ఫుల్గా విడిచిపెట్టాలి. అటువంటి ఉంటే వ్యక్తి భావాన్ని ఈ దేవుడి శక్తిని శ్వాసం లేకుండా విడిచిపెట్టాలి. అగ్ని ఆపేశం అనుకోండి, ఇంకో క్షణం ఉందనుకోండి, ఆ క్షణం మీరు విద్యార్థి అంటే మీ పేరు ఇప్పుడు నాయకులు అంత అర్పించారనుకోండి, ఇప్పుడు నాయకులు తీసుకుని పంపిణీ వేసారనుకోండి, కొంత అంటుకోండి. అదే విధంగా అహంకారం అంతా పోయిందనుకో, ఇంకా కొంచెం మిగిలిందనుకో, ఆ కొంచెం అహంకారం మీకు లక్ష్యాలు జన్మలు తీసుకురావచ్చు. అంటే మీరు కంప్లీట్గా విడిచిపెట్టవలసింది, శ్వాసం లేకుండా విడిచిపెట్టవలసింది, ఇంటికి పనికిరాని వచ్చేది అంటే దాన్ని విశ్వాసంలో విడిచిపెట్టవలసింది. ఏదైనా ఉంటే అది దోషిస్తే ఈ ప్రత్యేక భావాన్ని, అహం భావాన్ని, అహంకార బుద్ధిని విశ్వాసంలో విడిచిపెట్టి శ్వాసం పనికిరాదు. శ్వాసం ఇచ్చినది మీరు పునర్జన్మ కారణం అవుతుంది. మీరు ఇష్టమైన మనిషి ఆడుకుని కాళ్ళు వేయనుకోండి, మా బాగా ఏమీ కాదనుకుంటారు. అప్పుడు మీకు ఎలా వస్తుంది సంతోషం? ఆ సంతోషం ఎవరికి వస్తాను? అహంకారానికి వస్తాను. అంతఃకరణలో లేని సంతోషం, అంతఃకరణలోని ఆనందము, అంతఃకరణలోని శాంతి ఎందుకండి? ఎవరికో కాదు మీకు సంతోషం ఇస్తే సంతోషం రావచ్చు. అందరూ మీ అంతఃకరణం లేదు, అందరూ మీ మనస్సులు. ఎవరికో కాదు నుంచి మీరు సంతోషించండి. అంతఃకరణలోని ఆనందము, అంతఃకరణలోని సంతోషం మీరు జీవనకు కారణమవుతుంది. అంతఃకరణలోని సంతోషం, అంతఃకరణమైన ఆనందం వల్ల మీరు మరణాంతర జీవితంలో విశేష శ్లోకాలు వెళ్ళవలసి ఉంటుంది. ఇది డాక్టర్స్ మ్యాచ్. ఇప్పుడు ఇంటికి వెళ్తుండే ఇవాళ ఏదైతే మీకు ఎప్పుడు సంతోషం రావచ్చు, ఆ సంతోషంలో ఎందుకు వస్తాను మీకు ఆ సంతోషం? అంతఃకరణ ఉందా సంతోషం? కానీ అంతఃకరణ వేరే చూసుకోండి. అక్కడ ఆ సంతోషం అంతఃకరణం లేకపోతే ఆనందం అటువంటి మీకు అంతఃకరణం లేకపోతే అదే మీరు చెప్పాలి. ఆ సంతోషం ఆనందానికి మీరు భగవంతుడు చెప్పుకోవాలి సమాధానం చెప్పాలి. మీరు పునర్జన్మ ఏకవుతుంది, మీకు బ్యాడ్ టెండెన్సీస్ మీకు వస్తాయి. అంతఃకరణలోని సంతోషం అసలు ఎంత బాగుందో చూడండి. మామూలుగా నేను మీ దగ్గర సంతోషాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు ఫ్రెండ్లు వస్తాయి. ఆ ఫ్రెండ్లో అంతఃకరణం ఉందా? అది సంతోషం ఎందుకు వస్తాను? ఈ సంతోషం నాకు అంతఃకరణం ఉందా? ఎవరికో చెడ్డ జరిగిన వాళ్ళు నాకు ఈ సంతోషం వస్తుందా? ఎవరికో చెడ్డ జరిగినాడు మీకు సంతోషం వస్తా? అక్కడ అంతఃకరణం లేదు. మీకు నీచి స్థితి పెరుగుతుంది. అది జాతక బాపుడి అన్న జ్ఞాన సమక్షంలో శాంతి సామ్రాజ్యానికి అధిపతి నాడు సమక్షంలో ఆ ప్రజలను కూర్చున్నప్పుడు నేను కూడా జ్ఞానం సంపాదించాలని వాంఛ మీకు ఉదయిస్తుంది. అది జ్ఞాన యొక్క వైభవం. జ్ఞాని మాటలు తగ్గటం లేదు, జ్ఞాని మాట్లాడక్కర్లేదు, జ్ఞాని పుస్తకాలు రాయక్కర్లేదు, జ్ఞాని ప్రసంగాలు చేయక్కర్లేదు. ఆయన శరీరం ధరించి ఉంటే చాలు, మీకు అదృష్టం పని పూర్తి అయిపోతూ ఉంటుంది. అది జ్ఞాని యొక్క వైభవం. అంటే ఆ జ్ఞానిని చూసినప్పుడు ఆ జ్ఞాన స్థితి నేను కూడా పొందాలనేటువంటి కాంక్ష, నువ్వు రోజంతరం నుంచి నువ్వు రోజు వేయం నుంచి గుడ్చి గుడిచి వస్తుంది. అంటే కప్పు వచ్చిన ప్రయోగంలోకి మనం ఆది తీసుకోలేము. ఆ జ్ఞానిని చూసినప్పుడు మనం కూడా జ్ఞానం సంపాదించాలనుకున్న కాంక్ష మీ హృదయం లేచి విభుచి 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 వస్తుంది. అతి జ్ఞాన యొక్క వైభవం. జ్ఞానిని సమీపించి, జ్ఞానిని గౌరవించి, ఆయన మూపు చూసి, ఆయన చెప్పే మూపులో ఉన్నాడా చెప్పని మూపులో ఉన్నాడా మూపు చూసి ఆయన గౌరవించి ఎగతాడు కోసం కాకుండా, సాధన కోసం కాకుండా, జోపు కోసం కాకుండా తెలుసుకోవాలనే కాంక్షతో జ్ఞాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించమని కృష్ణుడు గీతలో చెప్పాడు. జ్ఞాన్ని ఆశ్రయించమని భగవంతుడు చెప్పాడు గీతలో. అతని ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది. ఎవరి ప్రేమలో జ్ఞాని యొక్క ప్రేమ యూనివర్సల్ అయిపోతుంది. అక్కడ కూడా అది ఉంటుంది, అది యూనివర్జువల్ అయి కాదు, సమాసై కాదు, అది యూనివర్సల్ అని. అక్కడ కూడా ఏముంటుంది, అదే మీ దేహానికి పరిమితి ఉండదు, సృష్టికి ఉంటా పరిమితి ఉంటుంది. కేవలం నీ దేహానికో నీ కుటుంబానికో నీ ప్రభుత్వం ఉండదు, సృష్టి అంతా పరిమితం ఉంటుంది. ఆకాశం ఎంత విశాలంగా ఉండు, సముద్రం ఎంత లోతుగా ఉండు, ఆ మిగతా కూడా అలాగే ఉంటుంది. ఒక చోట ఉంటే మరొక చోట రాకపోతే అది విజయం కాదు. కాశీలో ఉన్న దేవుడి పేరు విశ్వనాథ్, ఆయన విశ్వానికి నాథు. పూరి జగన్నాథుడు అన్న దేవుడి పేరు ఏం పేరు? జగన్నాథుడు. నేను జగత్తుకి నాదు, ఆయన విశ్వానికి నాదు. పూరి జగన్నాథుడు అన్న దేవుడి పేరు జగన్నాథుడు. జగన్నాథు అంటే జగత్తుకు నాదు. కాశీలో ఉన్న దేవుడి పేరు విశ్వానికి నాదుడు, ఆయన విశ్వానికి నాదుడు. అంటే ఆయన ఏమి అంటే చిదంబరం ఉన్నవాడు ఎవరు? నటరాజు. చిదంబరం ఉన్నవాడు రంగరాజు. అంటే పేరు తేడా, కానీ స్వరూపం ఉంటే వస్తువు ఉంటే గొలుసులైనది బంగారమే, వద్దామని ఉన్నది కూడా నా బంగారమే. రంగరాజు మటు రాజు ఉంటే గోపాలు పెట్టారు, లోపలి వస్తువు పెట్టి తన కళ్ళకి చూడటానికి గోపాలు పెడితే కనిపిస్తాయి. కానీ ఉన్న వస్తువు ఉన్న పదార్థం, సత్య పదార్థం అక్కడ ఉన్నది ఉంటే నిజం మీ కళ్ళకున్నది అలా పనిపిస్తుంది. శివుడు పార్వతి మన కళ్ళకు వేరుగా పనిచేస్తారు. మనకు అంతర్నిమిషి కలుగుతాడు. ఇద్దరు ఉంటే అని సంగతి నాకు తెలుస్తుంది. జ్ఞానం లేకుండా శక్తి ఉండదు, శక్తి లేకుండా జ్ఞానం ఉండదు. ఈ శివుడు అంటే జ్ఞానం, పార్వతి అంటే శక్తి. శక్తి లేకుండా జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకుండా శక్తి ఉండదు. శివుడు లేకపోతే పార్వతి లేదు, పార్వతి లేకపోతే శివుడు లేదు. కాబట్టి ఇద్దరు ఏరిగా పనిచేస్తారు. కానీ మనకు అంతర్దృష్టి కలిగితే వాళ్ళిద్దరు ఉంటే అని సంగతి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మనుషులు ఏమి అందరూ అలా కలుగుతుందో జ్ఞానికి సృష్టి అంతరం మీద అందరూ కలుగుతుంది. సృష్టి అంతరం మీద ప్రాణం కలుగుతుంది. నాకు నిజం ఫిజర్స్ వచ్చింది డెన్మార్క్ నుంచి ఒక మొత్తం రాశాడు. అరుణాచలంలో ఆ డెన్మార్క్ అతను నేను పరిశ్రమకు పోవటం అని అంతే. మళ్ళీ నేను మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇండియా రావాలనుకుంటున్నాను. ఇండియాలో నాకేం పని లేదు, ఇండియాలో నాకు వ్యాపారం లేదు, నేను చూడకుండా ఉండలేకపోతే వస్తానని రాశాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కూడా నేనే ఉన్నాను, ఆయన చెల్లవాడు, ఆయన కూడా నేనే ఉన్నాను. ఇంత చేస్తే ఒక పేరు కలిసి ఉంటాడు. ఇంగ్లీషులో నేను ఇండియా రావాలని రావటం లేదు, ఇండియాలోని దృశ్యాలను చూడటానికి రావటం లేదు, ఇండియాలోని పట్టణాలు ఆశ్రమాలు చూడటానికి రావటం లేదు, నేను చూడాలని రావటం లేదు. నేను చూడకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి వస్తున్నాను. అది భగవాన్ అంటే అంటారు వన్ సచ్చి జనం, వన్ వరుణ జనం, వన్ వ్యక్తి జనం. రామకృష్ణపురం చెప్పాడు అసలు పొలిలో ఉన్న కర్ర బాగా ఎండిపోయి ఉండాలి కానీ మొదటి పొలకే ఎరిగిపోతున్నది. పొలిలో ఉన్న కర్ర బాగా ఎన్నింటే మొదటి అద్దెపోలకే ఎరిగిపోతున్నది. అది శుభ్రంగా తడిచిపోయింది, మానిపోయింది, మీకు అద్దెపెట్టి ఖర్చు అయిపోతుంది కానీ పొలం అడగదన్నాడు. అలాగే ఎవరివాడికి అర్హతంటే యోగ్యంటే జ్ఞానం ఒక చూపు సరిపోతుంది, ఒక స్పర్శ సరిపోతుంది, ఒక మాట సరిపోతుంది, ఒక తలంపు సరిపోతుంది. వన్ కాకి జనం, వన్ ముక్తి జనం, రెమెంబరెన్స్ జనం, వన్ టచ్చి జనం, వన్ వయసు జనం, వన్ గ్లాన్సి జనం. మీరు బ్రహ్మం గురించి విని, బ్రహ్మం గురించి శ్రవణం చేయాలి. ఇస్త్రీ శ్రవణం చేయాలి, మన్నం చేయాలి. ఏ వస్తువుని పొందాలనుకుంటున్నారు కానీ నిరంతరం మీరు విసుగు లేకుండా శ్రవణం చేయాలి, విసుగు లేకుండా మన్నం చేయాలి. మీరు చేయలేదు చేయలేదు అది మీరు అయిపోతారు. విసుగు ఉండకూడదు ఇంకా. విసుగు లేకుండా శ్రవణం చేయాలి, విసుగు లేకుండా మన్నం చేయాలి, విసుగు లేకుండా శ్రవణం చేయాలి, విసుగు లేకుండా శ్రవణం చేయాలి. కమలేశ క్లవేశ రజోగుణ సముద్రం మహాశివ మహాపాత్మ విజయన నిజ వైరణం కమలేశ క్లవేశ రజోగుణ సముద్రం అర్జును చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, చార్మింగ్ క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. అడుగు ప్రశ్న ఏంటంటే మానవుడు తప్పని తెలుస్తూ ఉంటుంది, తన తప్పు చేస్తూ ఉంటాడు, కారణం ఉంటుంది, వాడుకున్న కోరిక చేస్తుంది. కానీ చెడుని తెలుస్తూ ఉంటుంది, తన కోరిక అలా చేస్తుంది. ఆ కోరికను ఎవరు సంతృప్తి పరచలేదు. కోరిక మహాశరి కోరికను తీర్చుకుంటూ కోరికను ఎవరు జయించలేదు. నువ్వు కోరిక నేర్చా కోరికను సాటిస్ఫై చేస్తూ కోరికను జయించలేదు. కోరికను కంట్రోల్ చేస్తూ నువ్వు కోరికను జయించగలవు. టు కంట్రోల్ ఎ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్ దెన్ టు సాటిస్ఫై ఇట్. అకార్డింగ్ టు లార్డ్ కృష్ణ, అకార్డింగ్ టు లార్డ్ వ్యాసుదేవ, టు కంట్రోల్ ఎ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్, బ్రింగ్స్ మోర్ జాయ్, బ్రింగ్స్ మోర్ లైఫ్ దెన్ టు సాటిస్ఫై ఇట్. నిజం ఒక చోట ఉంటే మరొక చోట లేకుండా ఉండదు. నిజం అనేది అంతటా ఉంటుంది, అన్ని కాలాలు ఉంటుంది, అంతటా ఉంటుంది. ఇంకా చంద్రాచార్య గారు కాశీ వెళ్ళి ఏమన్నారంటే, ఓ విశ్వనాథ ఈ కాశీ వచ్చాను నేను, ఓ పొరపాటు చేశాను, ఎవరు వచ్చినప్పుడు నేను పొరపాటు చేశాను. దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు. దేవుని కాలం లేదు, దేవుని చోటు లేదు, దేవుని లేని ప్రాంతం లేదు. కానీ కాశీలో ఉన్న దేవుడు ఉన్నాడని భావంతో ఇక్కడికి వచ్చాను. అంతగా ఉన్న నిన్ను ఈ గుండె మాత్రమే ఉన్నామనే భావంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను చేస్తున్న ఈ తప్పుకుని నన్ను క్షమించి ఆశీర్వదించుకున్నాడు వాడు అక్షర స్వామి. చింతిస్తుంటే నీ పునర్జన్మ యొక్క కారణాలు ఏమైతే ఉన్నాయో, నీ పునర్జన్మలో దోషాలు ఏవైతే ఉన్నాయో, నీ పునర్జన్మకు పరంపర ఉన్నాయో, వాటంతా మీ ప్రయత్నం లేకుండా మీరు దూరం అయిపోతారు. పాలకులే మీద మీ గుండెలకు దూరం అవుతారు. మీరు నిరంతరం భగవంతుని చింతించి భగవంతుని ఆరాధన చేస్తూ భగవంతుడు భక్తి కలిగి ఉంటే మీ పునర్జన్మకు కారణాల మీకు కూడా వాదం పడే మీరు దూరం అయిపోతారు. మీకు తెలియకుండానే అవి ఇంకా ముందుకుపోయి రాలిపోతాయి. శీతాకాలంలో మనం అది అగ్ని దగ్గరికి చలికి వెళ్ళలేక దూరం అయిపోతాం. అదే భూమి దగ్గరికి వెళ్ళేప్పటికీ మీ యొక్క ధనజ్ఞాన హేతు నుంచి మేము దూరం అయిపోతాం. దాని అర్థం ఏంటంటే మాయ మీకు దారిస్తుంది. మాయ దారిస్తే మన ఎవరికి వెళ్ళగలం, కానీ మాయ దారి అయిపోతే మనకు వెళ్ళలేం. అంటే ఈశ్వరుని పోతే ఆశ్రయించవు, ఈశ్వరుడు పదాన్ని పోతే ఆశ్రయించవు, మాయని విడిచిపెట్టేస్తూ ధనాంతరం మాయ తప్పుకుంటుంది. మాయ తప్పుకుంటే మనం ఎవరికి వెళ్ళగలం, కానీ మాయ మనకు దారి అయిపోతుంది. అంతర వాళ్ళని ఎవరికి వెళ్ళలేదు. మా ఎప్పుడు దారిస్తున్నంటే ఈశ్వరుని పోయి ఎవరికైతే కలిగిందో వారికి మాత్రమే మాయ దారిస్తున్నట్టు వెళ్ళేసరికి మాయ దారివుడు. మాయ స్వాధీనంలో మనం ఉన్నాం, ఈశ్వర స్వాధీనంలో మాయ ఉంది. అది ఈశ్వరాజ్ఞ ఇస్తే మాయకి ఆ మాయ మనలో తప్పుకుంటుంది. మనం దాన్ని చేరుకుంటాం. మీ నీరెస్టు ఆ డిరెస్టు ప్రత్యాక్ష విషయం కూడా మీరు కూడా పొందిపోతాం. అదే స్వామిజీ అంటే అంటారు దేవుడు మార్చి కారుమాడు అల్లుడు కారుమాడు మీ మీద పుట్టింది బిడ్డ. ఈ వాసన గురించి మనం ఇదిగల పొందగలమా అనేటువంటి మీకు గట్టిగా ఎంత బలంగా ఉన్నా వాసన కూడా ఆగిపోతాయి. ఎంత అద్భుతంగా చూపినాడు చూడండి ఇక్కడ భగవాన్. ఈ వాసన గురించి మన జీవితంలో ఇదిగల పొందగలం అనేటువంటి స్ట్రాంగ్ వాసన బలమైన వాసన కూడా ఈ భగవద్ మొక్కలుగా ప్రయాణం చేస్తే అది బలమైన వాసన కూడా రాలిపోతుంది అని చెప్పి నువ్వు సందేహపడకు. దేవుణ్ణి సందేహిస్తాంటే నీ నోట్లో మట్టి, దేవుణ్ణి సందేహించాలంటే నీ నోట్లో సొమ్ము. నీకు సన్నిహితమైన సంబంధాలు నీరు చెంచుకోక్కర్లేదు, వాడే చెంపేస్తాడు. ఎవడు నీకు ఎవరి మీదైతే ప్రేమ ఉందో, ఎవరి మీదైతే అనిరాగం ఉంది, ఈ బంధాలు నీరు చెంపుకోక్కర్లేదు. నీరు చెంపుకోవాలని చెంపుకోలేదు. మట్టి ముందు పెట్టి ఆపరేషన్ ఎలా చేస్తారు? ఈశ్వరుడు నీకు తెలియకున్నాయి. ఈ బంధాల నుంచి కట్ చేసేస్తాడు మిమ్మల్ని, ఈ బంధాల నుంచి విడుదల చేసేస్తాడు. నువ్వు సందేహించవలసినటువంటి పని లేదు. ఓం నారాయణాయ 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 ఓం నమో నారాయణాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవం వాసుదేవం ఓం నమః శివాయ భగవతే శ్రీరమణాయ హరహర శంకర దేవే శంకర హరహర శంకర దేవే శంకర హరహర శంకర దేవే శంకర హరహర శంకర దేవే శంకర హరహర శంకర గౌరవ శంకర. అన్ని వేదాలు, అన్ని ఇతిహాసాలు, అన్ని పురాణాలు, అన్ని శాస్త్రాలు ఆచార్య స్వామి గారి పాఠాలలో ఉన్నాయి. హరహర శంకర గౌరవ శంకర. కొన్ని వందల పార్టీలు చేయలేని పని శంకరాచార్య గారు చేశారు, కొన్ని వందల పార్టీలు చేయలేని పని ఆచార్య స్వామి గారు చేశారు. హరహర శంకర గౌరవ శంకర. ఏమి రిపీట్ చేసుకోండి శ్లోకాన్ని. బ్రహ్మభూత ప్రసన్నాత్మానశోచతి నకాంక్షతి నశోచతి నకాంక్షతి సమూహ సమాహ సర్వేషు భూతేషు. అటువంటి వారికి ఏం ఇచ్చేస్తాడు? నా భక్తిని ఇచ్చేస్తానన్నాడు. అంటే ఇటువంటి భక్తిని మీకు ఇస్తే నేను ఫలితాను అని ఇచ్చేస్తున్నాడు. మాకు నద్భక్తి 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 లభతే అది ఎటువంటి భక్తి? పరావర్తి. అదేం భక్తి? పరావర్తి. నేను జ్ఞానమో జ్ఞానమని కోల్పోదు, నేను చేయకూడదు. ఆ పరాభక్తిలో జ్ఞానం ఇందే ఉంటుంది. పరావర్తి ఏం భక్తి? నద్భక్తి మద్భక్తి లభతే పరాం. అంటే ఆ పరభక్తి మీద ఉత్కృష్టమైన భక్తిని మీకు ప్రసాదిస్తాను. ముగ్గులు ఎప్పుడు ఎవరి సర్వ సర్వేషు భూతేషు సర్వేషు భూతేషు మద్భక్తి మద్భక్తి నా భక్తిని లభతే పరాం. Thank you.